ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. మన ఉషా రంగరాజ్ ఆంటీ మళ్ళీ పాలకలు రావడం వల్ల మళ్ళీ రిక్వెస్ట్ చేశాము, ఎందుకంటే లాస్ట్ సెషన్ 50% అయింది కదా, మిగతాది వీలైనంత ఈరోజు కవర్ చేద్దరు కానీ ఆంటీ అంటే పాపం ఆవిడ అరుణాచలం ట్రిప్ పోస్ట్పోన్ చేసుకుని ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చారు. సో ఆంటీ మీరు కంటిన్యూ చేయండి ఆంటీ లాస్ట్ టైంకి.
అతి మధుర స్వభావం అనవరత అద్వైతామృతలైతం ఆదిగురు దక్షిణామూర్తి అవతారం అరుణగిరివాసం అపీతకుచాంబా అరుణాచలేశ్వర అనుగ్రహ ప్రవాహం స్మరణమాత్రమునని సంసార సాగరోద్ధరణం సర్వభూతదయాపరం అస్మదాచార్యం శేషాద్రి స్వామి సహిత భగవాన్ నాన్న పాదారవిందం ప్రణతోస్మి నిత్యం జ్ఞాన వైరాగ్య సిద్ధి ప్రదం. వందే శ్రీరమణర్షే ఆచార్యస్య పదాబ్జం యో మే దర్శయదీశం భాంతం ద్వాంతమతీచ్య.
అంటీ కొంచెము ఫోన్ వెనక్కి పెట్టుకోండి అంటీ, మీది తల హాఫ్ అవుతా ఉంది కదా, కొంచెం వెనక. ఉషాక మీది వీడియో ఫోన్ ఉల్టా పెట్టినట్టున్నారు, స్ట్రైట్ గా పెట్టుకోండి. ల్యాండ్స్కేప్ తిప్పండి, ఫోన్ తిప్పండి. ఇది
నాకు ఛార్జింగ్ లో ఉంది. ఒక్క నిమిషం మళ్ళీ డిస్కనెక్ట్ అయితే ఒక్క నిమిషం ఉండమ్మా. యా ఉండు, మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఇప్పుడు
వందే శ్రీరమణర్షే ఆచార్యస్య పదాబ్జం యో మే దర్శయదీశం భాంతం ద్వాంతమతీచ నరమ. చత్వారింశతిలో గణపతి శాస్త్రి గారు రాశారన్నమాట. నాన్నగారు భగవాన్ ఎంత గౌరవిస్తున్నామో మనం గణపతి శాస్త్రి గారు కూడా అంత గౌరవివ్వాలమ్మా అన్నారు. ఎందుకంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టారు కాబట్టి అని. ఈ పద్యం అర్థం ఏంటి అంటే, అంధకారమున కావల ప్రకాశిస్తున్న ఈశ్వరుని మాకు చూపించిన ఆచార్య శ్రీ రమణ మహర్షి పాదార విందంలకు మొక్కేదను అని దీని అర్థం అనమాట. ఆచార్య శాస్త్రి గారిని గుర్తు పెట్టుకోమన్నారు కాబట్టి నాన్నగారు
చాలా అవును చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అండి గణపతి మునికి చాలా ఇంపార్టెన్స్ అంటే తెలుగు ఆయన ఒకటి చాలా అమేజింగ్ కదా ఆయన అంటే పాండిత్యమే కాకుండా చాలా సోషల్ వర్కే కాదు అంటే పుస్తకం ఇలా ముట్టుకుంటే ఇలా పట్టుకుంటే ఆ పుస్తకంలో ఏముందో చెప్పగలిగినంత మహాత్ములు అంటే నాన్నగారు మామూలుగా సరదాగా మాట్లాడినా కూడా చాలా పెద్ద ఆయన గణపతి ముని అందుకు గణపతి మునిని తలపెట్టుకోకుండా మనం భగవాన్ని తలపెట్టుకోవడం అంటే ముందు ఆయన్ని స్మరిస్తే మనం ఆయనకి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది అంటూ ఉండేవారు అవును
నాన్నగారు చెప్పేవారమ్మా మీరిద్దరు చిన్నపిల్లలు ఇప్పటి నుంచి భక్తి ఏంటి మీకు అని అంటారు అంటే అరుణ మా మామగారు పాప అరుణ నేను వెళ్ళేవాళ్ళం ఫస్ట్ లో అన్నాను కదమ్మా అంటే అప్పుడు మీరిద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఇప్పటి నుంచి భక్తి ఏంటని అందరూ అంటారు మీరు ఆ మాటలు పట్టించుకోవద్దమ్మా అని చెప్పారు ఫస్ట్ లో
బాగుంది
ఎందుకంటే విద్యనే అర్థం అవుదు కదమ్మా వినకపోతే ఎలా తెలుస్తుంది
చెప్పేసి
అంతే కదా వింటేనే తెలియలేదు కదా మనకి వినకపోతే చెప్పారన్నమాట మా నాన్నగారు ఒక సినిమా చూస్తే దాంట్లో దోషం పోవటానికి రెండు జన్మలు ఎత్తాలన్నారమ్మా ఫస్ట్ చెప్పిన పాయింట్లు అన్ని చెప్తున్నాను మీకు నువ్వు చెప్పమంటున్నావు
అవునా అండి అవును ఎందుకంటే సాధకులకి బిగినింగ్ లో నాన్నగారు అంటే మొక్క వృక్షం అవ్వకుండా మొక్కని కంచేసి కాపాడకపోతే అది వృక్షం అయ్యే అవకాశం లేదు కదా అన్ని వెదర్ కండిషన్స్ కి లేకపోతే ఈ కలుపు మొక్కలకి లేకపోతే జంతువులు వచ్చి తినేస్తాయి ఎలాగో అలా ఆ మాయలో ఉండి ఒక క్రమశిక్షణ లేకుండా ఒక పద్ధతి లేకుండా ఆత్మజ్ఞానం పొందడం అనేది పాసిబుల్ కాదు సో ఫౌండేషన్ లేకుండా మనం అక్కడికి వెళ్ళం అంటే ఆ సినిమా ఏంటి బిర్యానీ తింటే ఒక ఆరు నెలల సాధన పోతుంది మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు అంటే ఆహార నియమం 50% సాధన అని చెప్పేవారు కదా అంటే 50% నీ సాధన నీ ఆహార నియమంలో అయిపోతుంది అదే నాలుక అంటే నీ మాట నీ ఫుడ్
అందుకే కదా గాంధీ గారు అనేవారు అన్ని ఇంద్రియాలు ఒకే పని చేస్తాయి కానీ నాలుగు రెండు పనులు చేస్తే నాలుగు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవారు అని
చెప్పి అవునండి
రుచులు చూస్తుంది మాటలు మాట్లాడుతుంది కదా మరి అందుకోసం ఆ ఇంద్రియం చాలా చాలా జాగ్రత్తగా
చాలా జాగ్రత్తగా ఉండాలి
అని చెప్పేసి చెప్పారు అప్పుడు కాఫీ హోటల్స్ తిరిగి తినకూడదు అని కూడా చెప్పేవారు అన్నమాట తింటే సంవత్సరం సాధన ఒక గంట బయటకు వెళ్తే ఆ సంవత్సరం సాధన పూర్తుందమ్మా అని చెప్పేసి చెప్పేవారు అన్నమాట మమ్మకండి అత్యవసర పరిస్థితి వచ్చి దూర ప్రయాణాలు ఏమైనా చేస్తే ఇడ్లీ తినండి అమ్మా దాంట్లో చట్నీ వేసుకోవద్దు పంచదార వేసుకుంటానంటే అని కూడా చెప్పారు అన్నమాట
అంతలా గైడ్ చేశారంటే
అంతలా
గైడ్ చేసేవారు
అంతలా గైడ్ చేసిన మూలాన్ని ఎక్కడ ఏమీ తీసుకోవడం జరిగేది కాదు ఎందుకంటే వాళ్ళు వాసనలు వచ్చేస్తాయని చెప్పారు నాన్నగారు పైగా హోటల్ బిల్ అయ్యి తింటే వాళ్ళు వాసనలు మనకు వచ్చేస్తాయమా నువ్వు తినకూడదని చెప్పారు అందుకు మరి హోటల్ వాళ్ళు వాసనలు వచ్చేప్పుడు ఎక్కడ తిన్నా అంతే కదా మరి
అందుకే వన్ డే వాళ్ళది కూడా చాలా ఉంటుందని కూడా అనేవారు కదా వంట చేసే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి కూడా ఆ ఫుడ్ ఇంపాక్ట్ మన మనసు మీద ఉంటుందని అవును
ఒక సినిమా చూడటం ఎందుకు రెండు జన్మలైతే దోషాలు పోగొట్టుకోవటం ఎందుకు అనిపించేసిందమ్మా
కరెక్ట్
అంటే కోరిక ఉన్నప్పుడు అవకాశాలు లేకుండా చేశాడు జీవితంలో ఆ అవకాశం వచ్చాడు కోరిక లేకుండా చేసేసాడు
సూపర్ అవును అంటే భక్తులందరూ అనుభవం ఇది కానీ భలే విచిత్రంగా చేసుకుంటూ వచ్చారంటే మనకే తెలియకుండా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని వాసనలోంచి మనల్ని విడుదల చేశారు అంటే ఆయన దయతో ఆయన ప్రేమతో మనకి నొప్పి తెలియకుండా ఏదో దాని తాలూకు మనం వదిలేసామని కష్టం తెలియకుండా సహజంగా తీసేశారంటే
చెప్పాను కదా కనికి పట్టుకోవడం చేతకారు వాడు అన్నాను కదా ఇంద్రియాలు అంటే తెలీదు వివేకం అంటే తెలీదు మనసు అంటే తెలీదు వాసనలు అంటే ఏమీ తెలియదు అన్ని కూడా వివరంగా చెప్పుకొచ్చారు మా నాన్నగారు గురించి ఒక మాట చెప్పారు నాన్నగారు నాన్నగారు ఒక చుట్టాలు ఇంటికి వెళ్ళారంట ఒకరోజు సాయంకాలం మాటలు వెళ్ళారట మామగారు ఒక్కరే ఉన్నారంట ఇంట్లో అప్పట్లో మరి పెద్దవాళ్ళు అయిపోయాక చేతి కష్టంగా నాన్నగారికి అన్నం వండేసేసి కాస్త ఒక పక్కన ఏమో అని ఆవకాయ వేసంటే ఒక పక్కన కోడి గుడ్డు కట్టేసి భోజనం పెట్టారు నాన్నగారికి. నేను రెండు తిన్నాను కానీ తినాలి కదా, మరి అక్కడ బాధపడతారు కదా. అందుకోసం ఆవకాయలో ఆవాలు వేడి, అందుకు అది తినలేదమ్మ, కోడి గుడ్డు కట్టి కడుక్కొని తినేసానమ్మా అని చెప్పి, అది వివేక వంటే అమ్మా అని చెప్తారు అనమాట. వాసన ఎలా పడుతుందో కూడా చెప్పారనమాట అమ్మ. వాసన ఎలా పడుతుందంటే మీరు ఒక 1000 రూపాయలు సంపాదించుకుంటారమ్మా, సంపాదించుకుని హైదరాబాద్ వెళ్తారు, అక్కడ ఏదో హోటల్లో ఉండి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరిగి వచ్చేస్తారు. వచ్చేసాక మళ్ళీ మీకు ఏమనిపిస్తుందంటే మళ్ళీ మనం సంపాదించుకోవాలి, మళ్ళీ ఎలా పోగాలని అనిపించాలనిపిస్తుంది, అది వాసన అన్నారనమాట. అక్క వాళ్ళు హైదరాబాద్ లో ఉంటే అక్క వాళ్ళు రమ్మంటే మేము రాను, ఎందుకంటే వస్తే మీ ఇంటికి పడిపోతాయి, అరుణాచల్ వెళ్ళిపోతాయి డబ్బులు పెట్టుకుని, అరుణాచల్ వెళ్ళిపోతే శుభ్రం వస్తుంది. మాటల ప్రభావం అలాగే కట్టేసింది అనమాట.
అది చిన్నపిల్లలకి ఏది మంచి ఏది చెడు ఎలా చెప్పి తల్లిదండ్రులు గైడ్ చేసి పొరపాటు చేయనివ్వకుండా పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తారో అలా సాధన పరంగా నాన్నగారు మనకి వాళ్ళ కాడి నుంచి దిద్దించారంటి.
ఇప్పుడు ఆ అంటే అరుణాచలం, ఆ అంటే ఆత్మా.
బాగుంది, చాలా బాగుంది.
సరిగ్గా పట్టుకుంటున్నారు, ఆ దిద్దించారు కదా మరి. ఇప్పుడు అదే అర్థం, ఆ అంటే అరుణాచలం, ఆ అంటే ఆత్మా, అరుణాచలం అంటే హృదయమే, అది మనమే అదే అన్నమాట. ఇప్పుడు
బాగుంది
అని ఆ బుద్ధి స్ఫురింపు చేస్తున్నారమ్మా నాన్నగారు.
అవునండి, అవును అవును.
ఇప్పుడు చిన్న చిన్న ఉదాహరణలు చెప్పేవారు అన్నా కదమ్మా, అమ్మ మీరు ఇంటికాడ ఇడ్లీ వేసుకోవటానికి మినపప్పు నానబెడతారు కదమ్మా, 4 గంటలు నాటిన తర్వాత పొట్ట అంతా తీసేసి రుబ్బిరోట్లో వేసి మృదువుగా తిప్పుతారు కదమ్మా, మృదువుగా చేస్తారు కదమ్మా. అలాగే మీరు నిరంతరం భగవంతుడి నామాన్ని స్మరించటం వల్ల మనసులో ఉన్న దోషాలన్నీ పోయి మనసు అలా మృదువైపోతుందమ్మా అని చెప్పారు అనమాట.
ఈశ్వర నామం స్మరించుకుంటూ ఉంటే
చేసుకున్నా సరే, అవునమ్మా,
గురువైనా ఈశ్వరుడైనా ఎవరికి ఇష్టమైన నామం వాళ్ళు, లేకపోతే నాన్నగారు ఇచ్చిన నామం, అందరికి చాలా మంది నామం ఇచ్చారు కదా అంటే.
అవునమ్మా. నాన్నగారికి ఒక రోజు కళ వచ్చిందంటమ్మా, ఆ కళ్ళలో దొంగడు వచ్చాడు. దొంగ వస్తే నాన్నగారు దొంగ 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 అంటున్నారంట. అంటే దొంగడు అంటే, అవును నేను దొంగనే, మామూలు దొంగని కాను, నీ ఇంద్రియాలు దోసుకునే దొంగనే, గజ దొంగ అన్నాడట. అంటే అప్పుడు నాన్నగారు చెప్పారన్నమాట, ఇలా కళ వచ్చిందమ్మా నాకు రాత్రి అని చెప్పి అంటే ఏమ్మా, మన మనస్సు మృదువుగా నవనీతంలా, ఎవరి మనసు అయితే నవనీతంలా అయిపోతుందో వారి మనసును దోచేసుకుంటాడమ్మా, వాడు కృష్ణుడమ్మా అనలాగా ఉన్నవాడు అని చెప్పేసి చెప్పారనమాట అమ్మా మనకి. ఇంకొకసారి మళ్ళీ ఇంకోసారి కళ వచ్చిందని చెప్పారు నాన్నగారు. అది ఒడ్డుకు కూర్చున్నారట నాన్నగారు, నది ఒడ్డున కూర్చున్నారు. నది అవతల హెవెన్ అని రాసిందట.
హెవెన్
స్వర్గం, హెవెన్ అని రాసిందమ్మా. నాన్నగారు అనుకున్నారంటే మనం ఇక్కడే ఉండిపోతాం, హెవెన్ లోకి వెళ్ళలేమేమో నదిని దాటి అని తలంపు వచ్చిందట నాన్నగారికి. ఫుట్బాల్ తన్నట్టు తన్నారంటమ్మా, ఎవరు వెనకాల తన్నారో తెలియదట నాన్నగారికి.
వెళ్ళి
స్వర్గంలో పడిపోయారట నాన్నగారు. ఇప్పటికీ తెలియదమ్మా ఎవరు తన్నారో అని చెప్పారు నాన్నగారు.
ఏ సంవత్సరంలోనో,
78-79లోనేనమ్మా. ఈ కళ్ళ కూడా, ఈ కళ్ళని నాన్నగారు అప్పుడు చెప్పినాయో మాకు. అదే చెప్పారు కదమ్మా మమ్మల్ని నాన్నగారు, అరుణాచలం వెళ్ళారు అని చెప్పారు, నువ్వు పట్టవే భగవాన్ వల్ల పడ్డావు అని చెప్పారన్నారు కదా, చెప్పారు కదమ్మా. నాన్నగారు ఏమన్నారంటే, అరటకట్ల భక్తులు వస్తున్నారు, భగవాన్ మాటలు అర్థం అవటం లేదని నాకు తెలుస్తుంది, రావటం మానేస్తారేమో అనుకుంటున్నాను అన్నారు నాన్నగారు. అంటే నాన్నగారు, భగవాన్ మమ్మల్ని ప్రేమించటం వలన వస్తున్నాం కదా నాన్నగారు అన్నాను. భగవాన్ మిమ్మల్ని ప్రేమించటం వలన మీరు వస్తున్నారు అన్నారు అని అప్పుడు ఏమన్నారంటే, ఈ మాటలు ఇప్పుడు అర్థం అవుదమ్మా, ప్రతి మాట ఏదో ఒక జన్మలో ఏదో ఒక సందర్భంలో మనిషి వెంట నీడలాగా వచ్చి మీ ముందు నిలబడుతుందమ్మా అన్నారు.
బాగుంది.
40 సంవత్సరాలు మరి ఈ సంవత్సరాలన్నీ జన్మల కింద అనుకోవాలన్నమాట అమ్మా. ఏమంటారంటే ఈ మాటలు నదులు దాటి సముద్రాలు దాటి ఘోషిస్తాయి అన్నారు. ఘోషిస్తున్నా కదమ్మా మరి, కదా మరి వెళ్ళిపోతుంది కదా మరి.
ఇప్పుడు
78-79 చెప్పిన మాటలు ఇప్పుడన్నీ మనకి రియల్ చూస్తున్నాం కదా మరి, చూస్తున్నాం కదా. ఆ రోజు భగవాన్ మాటలు విన్నాం మనం, భక్తులు అందరూ రాస్తే తెలంగాణ రాస్తే మనం విన్నాం. ఇప్పుడు నాన్నగారు చూసాము, ఇప్పుడు నాన్నగారు మాటలన్నీ దేశ దేశాలు వెళ్ళిపోవటం చూస్తున్నాం కూడా అని అప్పుడు విన్నాము, చూస్తున్నాం.
ప్రతి మాట వాస్తవం అవుతుందండి.
అప్పుడు 84 అరుణాచల్ వెళ్ళా, 83 అనమ్మా భగవాన్, 82 భగవాన్ స్వప్నంలోకి వచ్చారమ్మా. అప్పుడు చిన్నపాప ప్రెగ్నెంట్ ఉన్నాను అనమాట నేను.
ఓకే,
నా దేహం ఏమో తాడేపల్లిగూడెంలో ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి భగవాన్ హెలికాప్టర్లు వచ్చారు.
ఓహో,
హెలికాప్టర్లో వచ్చేస్తే ఇంకా తేజస్సు నేను ఇప్పుడు చెప్పలేనమ్మా, దేనితోనే పోల్చను ఆ తేజస్సు. భగవాన్ వచ్చిన ఆ తేజస్సు అనమాట, అంత తేజస్సు అనమాట. వచ్చి భగవాన్ అమ్మ వాళ్ళు మండవాలోనే నాన్నగారు ప్రవచనం చెప్పారన్నాను కదా, నాన్నగారు ఎక్కడ చెప్పారో అక్కడ కూర్చున్నారు భగవాన్. నేను భగవాన్ వెళ్ళినప్పుడు ఏడ్చేస్తున్నాను. ఎందుకు వెళ్తున్నాయంటే వీళ్ళు 78 అరటికట్ల భక్తులు వెళ్ళటం, నాన్నగారు చెప్పడం, వెంటనే సత్సంగం మొదలు పెట్టేశారు వాళ్ళు.
ఓకే,
ఇట్లా కుమారమ్మ గారి ఇంట్లోనే
మొదలు
పెట్టేశారు. ప్రతి సోమవారం అక్షమణమాల భజన చేస్తారు, పూజ చేస్తున్నాడు, భజన కింద చేసుకునేవాళ్ళు అన్నమాట, పారాయణ చేసుకునేవాళ్ళు ప్రతి సోమవారం అని.
ఓకే,
అలా జరిగేది అనమాట అమ్మా. అక్షమణమాల పారాయణ అయ్యి చేసేవాళ్ళం కదమ్మా.
అదే ఆ కళ వచ్చింది భగవాన్, భగవాన్ వచ్చి నాన్నగారు కూర్చున్న చోటు కూర్చుని
అవును నేను ఏడ్చేస్తున్నాను, ఒళ్ళో పడి ఏడుస్తున్నాను అనమాట. ఒళ్ళో తల ఇలా పెట్టేసి భగవాన్ ఒళ్ళో ఏడుస్తున్నారు.
ఆ టైం అర్థకట్ట భక్తి వచ్చేవారు, సత్సంగాలు చేసుకునేవారు.
అంటే నేను ఒక్కదాన్ని గుడాన్ని అయిపోయాను, వీళ్ళందరూ సత్సంగం చేసేసుకుంటున్నారు అని నా బాధ అనమాట అక్కడ.
అందుకు ఏడుస్తున్నారు పాపం, కళ్ళ కనిపిస్తే ఇంకా ఏడుస్తున్నారు వాళ్ళందరికీ సత్సంగాలు అవుతున్నాయి, కుదరట్లేదు.
భగవాన్ తో చెప్పాను అనమాట, అలా భగవాన్ ఒళ్ళో కొడుకుని ఏడ్చేస్తూ భగవాన్ వాళ్ళందరూ చెప్పేసుకుంటున్నారు, నాన్నగారి దగ్గర తెలుసుకుంటాను, నేను ఒక్కదాన్ని అయిపోయాను భగవాన్ ఏడ్చేస్తున్నాను. ఏడ్చేస్తే భగవాన్ ఇలా లేవదీసి, తలని ఇలాగైనా లేవదీసి నువ్వు వచ్చేస్తావు అన్నారు. 84 తీసుకున్నాను.
బాగుంది.
84 అరుణాచలం వెళ్ళాం కదా ఫస్ట్.
అవును,
వచ్చేసే రోజు అరుణాచలం భగవాన్ దగ్గర నిలబడి ఉంటే అప్రయత్నంగా లోపల నుంచి వచ్చింది అనమాట. ఏమైనా వచ్చిందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత సహజంగా జరుగుతున్నాయో అంత సహజంగా నాకు నీ నామం జరగాలి. శ్వాస పోయినా విశ్వాసం చెల్లించకుండా ఉండాలి. అంటే మూడోది ఏం తలంపు వచ్చిందంటే ప్రతి సంవత్సరం నీ దగ్గర తీసి తెచ్చుకో అని మూడు వచ్చాయమ్మ. నా ప్రయత్నం లేకుండానే జరిగింది అది.
అప్రయత్నంగా
అనమాట. ఎందుకంటే అప్పుడు అరుణాచలం చాలా కష్టం ప్రయాణం
ఆ రోజుల్లో. కష్టం అంటే అవును, పిల్లలు చిన్న పిల్లలు రెండో టైం అదే ప్రెగ్నెంట్ తో ఉన్నాను అన్నారు కదా. అదే అంటే మీ చిన్న వయసు సంసారం బాధ్యతలు అవి కూడా ఎక్కువే కదా.
ప్రయాణం ఇబ్బంది అమ్మా, ఈ ఇబ్బందులు ఏమీ లేవు, పిల్లలు సంసార బాధలు ఏమీ లేవు మనకి, ప్రయాణం ఇబ్బంది.
ప్రయాణం టీడియస్. అవును,
4 గంటలు పట్టేది. సాయంకాలం 4 గంటలకు 3 గంటలకు ఎక్కితే రేపు సాయంకాలం 6 గంటలకు 7 గంటలకు వెళ్ళేవాళ్ళం,
దిగేవాళ్ళు. అవును, ఎందుకంటే చెన్నై వచ్చి మళ్ళీ బస్ స్టాండ్
అరుణాచలం అంటే పెద్ద ఏదో ఆశ్చర్యంగా ఉండేది కదా. ఇప్పుడంటే తేలిక అయిపోయింది మనకి అరుణాచలం,
తేలిక అయింది. అవునండి,
కదా ఎవరికి ఫస్ట్ టైం వెళ్తాం కదా అందుకోసం. కదా 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం తీసుకెళ్లారమ్మా
భగవాన్.
'84 వెళ్ళానమ్మా,
84 నుంచి ఇంకా 10 ఇయర్స్
ప్రతి సంవత్సరం తీసుకెళ్లారు. అప్పుడు బుద్ధుకి మేలు కలిపారు భగవాన్ మళ్ళీ. ఇదేంటి భగవాన్ తెలియదు కోరుకున్నా సంవత్సరం కూడా అమ్మా తీసుకురమ్మని, ఇప్పుడు ప్రతి సంవత్సరం కదా సంవత్సరం 2-3 సార్లు తీసుకెళ్ళి భగవాన్ అడగబెట్టు చిన్నపిల్ల.
అప్పటి నుంచి ఇంకా 2-3 టైమ్స్ రావడం జరిగింది.
తీసుకుపోయారమ్మా భగవాన్ కాదని అనమాట ఇదంతా అనమాట. అంటే కోరికి బలం ఉంది కదా మరి. ఈ కోరిక అంటే ఒక మాట చెప్పాలిగా నీకు, నాన్నగారికి పినతల్లి అవుతారు గౌరీబాయి గారు అని దిండూరు.
ఓకే,
95 ఆ ప్రాంతంలో ఏమో టైం డేట్ సరిగ్గా గుర్తులేదు. అప్పుడు అప్పుడే మనకి రమణ భాస్కర్ బుక్ ప్రింట్ చేయడం మొదలు పెట్టాడు సూరిబాబు. గుర్తులేదు, పేపర్ కింద వచ్చేది ముందు, బుక్ కింద రాలేదు. అప్పుడు పేపర్ కింద అంకులు రాయటం, వాడు ప్రింట్ చేయించడం, అప్పుడు పోస్ట్ అయ్యి రాలేదన్నమాట. వాడు డోర్ డోర్ ఇచ్చి వచ్చేవాడు అన్ని సత్సంగాలకు వెళ్ళి, నర్సాపురం, తడుకు, భీమవరం, పాలకొల్లు అందరికి సత్సంగాలు ఇచ్చేసేవాడు. కొంతమందికి ఇంటింటికి ఇచ్చి వచ్చేవాడు కొంతమందికి.
ఓ, రమణ భాస్కర్ అంటే నాన్నగారు స్పీచెస్ ప్రవచనాలు రాసినవి అంకులు రాసేవారా?
అప్పుడు అంకులే రాసేవారు అనుకుంటాను కదా. అన్నయ్య రాశారు, అన్నయ్య రాశారు. అప్పుడు ఇల్లు కట్టేసుకున్నాం మేము ఇక్కడే అనమాట. ఒకరోజు తన బుక్ కోసం వచ్చాడమ్మా. వచ్చేటప్పుడు నేను జున్నూరు వెళ్ళడానికి ప్రయాణం అయి ఉన్నాను. అంటే సంకల్ప శక్తి, ఈశ్వర సంకల్పం, మన సంకల్పం జరిగితే పని అవుతుందని చెప్తున్న మాటకి ఇప్పుడు చెప్తాను నీకు. గౌరీబాయి గారు వెళ్ళిపోతున్నారు, పంపేసి వద్దాం అనుకున్నానండి అన్నాడు. అంటే ప్రాణ ప్రయాణం చేస్తానంటే మేము, నేను ఇలాగ జున్నూరు వెళ్తూ లత నేను కలిసి బస్ ఎక్కి అన్నపూర్ణ ఇంటికి వెళ్ళి వెళ్ళేవాళ్ళం ఎప్పుడు నాన్నగారి దగ్గరికి. గౌరీబాయి గారు చివరి టైంలో ఉన్నారైతే వెళ్ళి చూసి వెళ్దాం మనం అన్నాను అనమాట. అయితే సరే అని చెప్పేసి అన్నపూర్ణ లత ముగ్గురు వెళ్ళాం. వెళ్ళేవాడికి ఆవిడకి టైం దగ్గరకు వచ్చేస్తుంది.
లాస్ట్
ఇక్కడికి వచ్చి కొట్టుకుంటుంది అనమాట గుండెల దగ్గర. తర్వాత ఇలా వచ్చేసింది. అప్పుడు ఇంతకు ఏమన్నారంటే వాళ్ళు చుట్టాలు అన్నారు, అమ్మా మా పిన్ని అరుణాచల శివ నామం చేయమని చెప్పిందమ్మా నన్ను, నాకు సరిగ్గా రాదు మీ ముగ్గురు చేయండి అమ్మా అన్నారు.
ఓకే,
అప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని చెప్పేసి నామం చేస్తూ అక్షమణమాల పద్యాలు కూడా కొన్ని చేస్తున్నప్పుడు ఇంకా ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట. చేస్తుంటే సరే మేము అలా చేస్తూనే ఉన్నాం. ఆవిడ ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఆవిడ సరిగ్గా ఆవిడ వెళ్ళిపోయేప్పటికి నల్ల సుబ్రాజ్ గారు అంటారు కదా జిన్నూరులోని,
అవునండి అవును,
వారు వచ్చారు. ఆయన వచ్చారు, మీ ముగ్గురు వచ్చారు ఏంటమ్మా అన్నారు. అంటే ఆవిడ సంకల్ప బలం తీసుకొచ్చిందండి అని.
ఎక్సలెంట్,
అరుణాచల శివ నామం చేయమని చెప్పారటండి, ఆవిడ సంకల్ప బలం తీసుకొచ్చింది మమ్మల్ని చేసాము అంటే. వెంటనే ఆయన నాన్నగారి దగ్గరికి, నాన్నగారు తీసుకొచ్చారు అమ్మ వెంటనే.
మొన్న రాజశ్రీ ఆంటీ వెళ్ళారు కదా ఆంటీ, మన రాజశ్రీ ఆంటీ కూడా సెప్టెంబర్ 5 కదా స్వర్గస్థులయ్యారు. అప్పుడు కూడా ఇలా అనుకోకుండా మొన్న ముందు రోజు, అంటే ముందు రోజు చేయరేమో మొరునాడు పొద్దున్న చేస్తారన్న ఉద్దేశంతో మన జూబ్లీ మన సుచిత్ర కృష్ణరాజు గారు విజయ ఆంటీకి చెప్తే, మేము వెళ్తూ ఉంటే మాకు అడ్రస్ దొరక నళిని ఆంటీకి చేస్తే ఆవిడ కూడా వచ్చారనమాట. సో ముగ్గురం చాంటింగ్ కంటిన్యూస్ గా ఆంటీని తీసుకెళ్లిపోయే వరకు చాంటింగ్ చేస్తూనే ఉన్నాం అనమాట. అంటే మీరన్నట్టు అంటే భక్తి తీసుకువెళ్తుంది ఆంటీ, వాళ్ళ సంకల్పం, వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసం, ఆ భగవంతుడు ఏర్పాటు అలా ఉంటుంది అనమాట.
అందుకే సంకల్ప శక్తి ఉందని చెప్పేవారు కదా నాన్నగారు. సంకల్పం అప్పుడే నాన్నగారి ఫోటో కూడా తవల ఫోటో ఉంటుంది కదా, మా వాడే తీయించాడు, సూరిబాబే తీయించాడు.
తీయించాడా? ఓకే,
సూరిబాబుదే అనమాట రెండు కూడా. వాడే ఫోన్ రాడే అనమాట అది రమణ భాస్కర్. ఆ గౌరీబాయి గారి గురించి చెప్పడం కోసం ఇది చెప్పాల్సి వచ్చింది అనమాట. అంటే మన సంకల్పం లేకపోతే ఈశ్వర అనుగ్రహం తోడవుతుంది, మనకి
తోడవుతుంది. అది ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ కింద ఉంటుంది అండి, ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ కింద ఉంటుంది. అందుకే అహంకార రహితంగా జీవిస్తే అంత ఆనందము, అంత అద్భుతమే.
అవునమ్మా, అవునమ్మా,
ఎందుకంటే ఆయన సంకల్పం డైరెక్ట్ గా నెరవేరుతూ ఉంటుంది, మనం అడ్డుపడకుండా.
అవునమ్మా, అవునవును. ఒకరోజు పోస్ట్ ఆఫీస్ లో చెప్పారమ్మా ఈ మాట నాన్నగారు మాకు, అదే అందరికీ మనం చెప్పారు. ఒక ఊర్లో అంటే ఒక చాటింపు వేస్తున్నారట, ప్రేమ కావాలా ప్రేమ కావాలా ప్రేమ కావాలని చాటింపు వేస్తున్నారట. అంటే అందరూనేమో తలుపులు వేసేసుకున్నారంట, దేంటి పంచదార వచ్చిందని చాటింపులు వేసారు కదా పూర్వం పల్లెటూరులోని చాటింపులు వేసారు. ప్రేమ కావాలా ప్రేమ కావాలా అంటున్నారు. ఒక ఆవిడ ఏం చేశారు, అందరూ వేసేస్తున్నారు. ఒక ఆవిడ బయటకు వచ్చి నాకు కావాలి ప్రేమ కావాలి అన్నారట ఒక ఆవిడ. అంటే నీ తలకాయ ఇస్తే ఇస్తాను అన్నాడట. అంటే అప్పుడు తలకాయ ఇస్తానంటే తలకాయ ఇస్తే ఇస్తాను అని ఆవిడ ఇంట్లో గడిపారు బయట వేసి. తలకాయ అంటే మా అహంకారం అమ్మా, అహంకారం ఇచ్చేస్తారు వాళ్ళకి కలుగుతుంది అని చెప్పేసి చెప్పారన్నమాట. చాటి గురించి చెప్పుకొచ్చారు మా నాన్నగారు. నాన్నగారు పంచాయతీ బోర్డు మెంబర్ గా ఏదో చేశారన్న ఏదో ఫోన్ వచ్చేసింది. హేమా
డిక్లైన్ చేయండి అండి.
అమ్మా ఏంటమ్మా?
ఏదైనా ఫోన్ వచ్చినా ఊరికే డిక్లైన్ బటన్ కొట్టండి, ఎత్తకుండా సరిపోతుంది.
అలాగే అలాగే నాన్నగారు పంచాయతీ బోర్డు మెంబర్ గా చేశారటమ్మా. అప్పుడు ఏదో గొడవలు ఉంటాయి కదా పంచాయతీలో గొడవలు, అయితే అక్కడ తీర్పు చెప్పవలసి వచ్చి నాన్నగారు ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పారటమ్మా. నాన్నగారు కొట్టలేదమ్మా అలా చెప్పి, కొట్టలేదమ్మా కొట్టే పర్యంతం చేశారమ్మా
అన్నారు.
కొట్టలేదమ్మా కొట్టే పర్యంతం చేశారమ్మా
చేశారు
అని అప్పుడు ఏం చెప్పారంటే గాంధీ గారు చెప్పారమ్మా, సత్యం పలికే వారు చాలా చాలా
జాగ్రత్తగా ఉండాలి
అని చెప్పారు.
చాలా జాగ్రత్తగా ఉండాలంటి అవును
అని అప్పుడు నాన్నగారు ఉపమానం కూడా మాకు చెప్పారనమాట. అమ్మా ఇలా జరిగిందమ్మా, చాలా చాలా జాగ్రత్తగా అన్నారు, కొట్టలేదమ్మా కొట్టే పర్యంతం చేశారమ్మా అన్నారు. నాన్నగారు ఒక సందర్భంలోని అప్పుడే 75-80లో ఈ రోజు అనమాట, చాలా అదృష్టవంతురాలు అమ్మా ఉషమ్మా అన్నారు నాన్నగారు. అసలు మనకి భౌతికం ఆధ్యాత్మికం కూడా తెలియదు అప్పుడు దగ్గర కూర్చులు. నాన్నగారు భౌతికంగానా ఆంతరంగికంగానా అని అడిగారు.
అడిగేశారా?
ఆయన కూడా ఆయన ఇచ్చిండుంటారా బుర్ర కూడా అని మంద కాదు అక్కడ రెండు రకాలుగా అని అమ్మా అన్నారు అన్నమాట నాన్నగారు. మరి అటువంటి గురువు దొరికారు, అటువంటి సాంగత్యం, ఇంటిలో అటువంటి వ్యక్తి, మరి అదృష్టవంతులు కాదా మరి నాన్నగారు
చెప్పినట్టుగా వాతావరణం
మరి చెప్పింది కదా భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా మరి ఎదురు బదురు అటువంటి వాళ్ళు సాంగత్యాల్లో పడే ఇచ్చారు కదమ్మ మరి.
అవునండి మీ నైబర్హుడ్ అంతా జ్ఞానంతో అంటే భక్తి కాదు జ్ఞానంతో కూడిన భక్తి మీరు అందరిది అంటే ఫ్రెండ్స్ వాళ్ళే నైబర్స్ వాళ్ళే.
అవునమ్మా
వెళ్తే నాన్నగారు లేకపోతే సత్సంగం
అదే. ఒక సందర్భంలో నాన్నగారు మళ్ళీ అన్నారనమాట అమ్మా, ఏంటంటే ఎన్ని జన్మల పుణ్య పంటో బస్తాల కింద పండిందమ్మా అన్నారు నాన్నగారు. అది వాళ్ళేసిన తర్వాత నాన్నగారి దగ్గర ప్రతి సంవత్సరం నాన్నగారు పరిచయం రోజున వెళ్తాం నాకు అలవాటు. నాన్నగారు ఊళ్ళో లేకపోయినా ఊళ్ళో నుంచి వచ్చిన తర్వాత అయినా వెళ్తాం పల్లెటూరు
కలిసి వస్తారు.
ఇన్ని సంవత్సరాలు పూర్తయిందని లెటర్ రాసి ఇవ్వటం, నాన్నగారు ఏదో వాక్యం రాసి రావడం అన్ని జరిగాయి అన్నమాట అమ్మా.
నాన్నగారు కూడా ఒక వాక్యం రాసి ఇచ్చేవారా అంటే నాన్నగారు ఒక వాక్యం రాసి ఇచ్చేవారా?
అంటే నాన్నగారు చేత అది కదా, నాన్నగారు ఇన్ని సంవత్సరాలు ఏందో రాసి ఇవ్వరా అని చెప్పేసి పెన్న పుస్తకం ఇచ్చేస్తే ఒక సంవత్సరం మా ప్రతి సంవత్సరం ఇంకా మా అక్కర్లేదు పెన్న పుస్తకం ఇచ్చేటివే చేస్తే
నాన్నగారు
మాట నుండి కాదనమాట లెటర్ రాసి ఇచ్చేయటం ఇన్ని సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి. నాన్నగారు ఇలాగా చెప్పారు కదా ఆ మాట గుర్తొచ్చి నేను రాసిచ్చాను. నాన్నగారు ఇన్ని జన్మల పూర్వపుణ్య పంట అన్నారు కదా నాన్నగారు, ఆ పంటను నేను అనుభవించాలి కదా, అనుభవించినప్పుడు కదా నేను ఆనందం కలుగుతుంది నాకు అని చెప్పేసి మామూలుగా రాసి ఇచ్చేసాను అనమాట నోటితో చెప్పలేదు. అప్పుడు హృదయాన్ని కట్టుకుని నువ్వు అనుభవిస్తున్నావమ్మా నీకు తెలియటం లేదు నీ లోపల సాధన.
ఎక్సలెంట్ ఎక్సలెంట్ నాకు అదే అనిపిస్తుందండి, మనం ఆ శాంతిని అనుభవించాం మరి అది అని తెలియదంతే మనకి, అంటే మనకి సహజంగా వచ్చేసేసరికి ఆ శాంతి మనం అనుభవిస్తున్నామని కూడా మనకి తెలియనంత సహజంగా అనుభవించాము. అందుకే నాన్నగారు ఇప్పుడు భక్తులు చూస్తే ఏంటి వీళ్ళు ఇంత క్రమశిక్షణ లేకుండా అలాగే ఏలవర కింద ఆయన చుట్టూ పరిగెడుతున్నారు అని చాలామంది భౌతికంగా లౌకికులు అనుకునేవారు. కానీ నాన్నగారు దాన్ని ఎవరన్నా ఇలా ఎవరన్నా ప్రశ్న వేస్తే మాత్రం దానికి కరెక్ట్గా ఎలా చెప్పేవారు అంటే వాళ్ళ అలౌకికమైన ఆనందాన్ని అలౌకికమైన శాంతిని వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళకే తెలియదు వాళ్ళు అనిపిస్తున్నారన్న సంగతి అని చెప్పేవారంటే అంటే ఆయన సమక్షంలో అది మనకి జరిగేది.
అలా జరిగిపోయేది, సమక్షంలో జరిగిపోయేది, అంతే
జరిగిపోయింది. అవును, అప్రయత్నంగా.
ఒకసారి రమకి 84లో జ్యోతి ప్రజ్వలనం జరిగిందని చెప్పాను కదమ్మా,
అవును.
అక్కడ వర్మ అప్పుడు మరి 17 ఉంటాయి, నాకు చిన్న ఎడపిల్లవాడు మాట్లాడాడు. వర్మ ఏం మాట్లాడాడంటే, రాముడు కృష్ణుడు రాక్షస సంహారం చేయడానికి వచ్చారు, కానీ భగవాన్ అలా రాలేదు, రక్షించడానికే వచ్చారు కానీ శిక్షించడానికి రాలేదు అని చెప్పాడు.
ఎక్సలెంట్.
అది మాకే తట్టలేదండి ఆ మాట. ఎవరి నోటంట ఏ మాట వచ్చినా సరస్వతీదేవి మాట్లాడండి, సరస్వతీదేవి ఆపకండి అన్నారు అనమాట. ఆ మాట మాకే తట్టలేదండి, చిన్నపిల్లడు చెప్పాడండి మాట
అన్నారు. అండ్ ఈరోజు ఎంత వర్క్ చేస్తున్నారో అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉండి వర్మ.
ఏంటమ్మా
వర్మ ఈరోజు ఎంత వర్క్ చేస్తున్నారు, నాన్నగారు వర్క్ ఆయన స్క్రీన్ మీద కనపడకుండా. ఈరోజు అందరూ నాన్నగారు స్పీచెస్ వింటున్నామన్నా, నాన్నగారు యాప్ వచ్చినా, నాన్నగారు రేడియో పెట్టినా, ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా లేటెస్ట్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ నాన్నగారు ఇంకా ఇంకా ఫార్ రీచ్ అవ్వడానికి ఎంత కృషి చేస్తున్నారో, ఎంత సహజంగానో స్క్రీన్ మీదకి రాకుండా.
అదే భగవాన్ని ఒకరు అడుగుతారు అన్నమాట, ఈశ్వర అనుగ్రహానికి ఈశ్వర ప్రసాదానికి తేడా ఏమిటి భగవాన్ అని అడిగారమ్మా. అంటే దైవ చింతనే దైవ ప్రసాదం, దైవ స్వభావమే దైవ ప్రసాదం, దైవానుగ్రహం చేతనే దైవ చింతన అన్నారమ్మా.
బాగుంది.
మరి ఆయన అనుగ్రహం వల్ల మనం చింతించుకోగలుగుతున్నావా, మనంతరం మనం చింతిస్తున్నావా? అసలు ఆయన అంతటా ఆయనే మన దగ్గరకు వచ్చి, అందుకే ఒక మాట చెప్పేవారు కదా, గురువు అడ్రస్ నీకు తెలియదు, నీ అడ్రస్ గురువు తెలుసు,
గురువు
వస్తాడు అన్నారు. మరి అలా వచ్చారు కదమ్మా మనందరికీ కూడా నాన్నగారు,
తలపెట్టుకుంటూ మనం స్మరించేలాగా.
గురువు అడ్రస్ మనకు తెలియదు, మన అడ్రస్ తెలుసుకోవటం ఆయనే మన దగ్గరకు వచ్చేసారు.
అవును,
ఇప్పుడు చిన్న వివరణ రంగరాజు గారి గురించి చెప్తానమ్మా, కొంచెం అంకుల్ గురించి చెప్తాను. నాన్నగారు అదే అక్షరమాల బుక్లో అన్ని రాశారు కదా, ఎలా రాశారు అని చెప్తాను. శ్రీ నాన్నగారికి రంగరాజు గారికి ఉన్న సంబంధం వచ్చినా ఇప్పుడు చెప్తానమ్మా. 1991 జనవరి నెల 20వ తేదీనంట రంగరాజు గారు శ్రీ నాన్నగారి సన్నిధిలో కూర్చుని ఉండగా శ్రీ నాన్నగారు, రంగరాజు గారు మేము అక్షరమాల వ్యాఖ్యానం రాద్దాం అనుకుంటున్నామండి, రాస్తున్నామండి, 60 పద్యాలు పూర్తయినాయండి అన్నారటమ్మా. చెప్పారటమ్మా మిగతా 48 పద్యాలు పూర్తి చేయాలండి అన్నారట నాన్నగారు. ఎప్పుడు అందరం కలిసి వెళ్ళాలో ఆ టైం మరి మేము వెళ్ళేనట్టున్నాము, వెళ్ళారటమ్మా అలా చెప్పారట. ఇంటికి వచ్చి స్నానం చేస్తుండే బాత్రూంలో అక్షరమాల ఎప్పుడు చదవలేదు, అసలు చదవలేదు, బుక్ చూడలేదు, అసలు నేను చదువుకోవట్లేదు. స్నానం చేస్తుంటే వచ్చేస్తున్నాయండి ఒక్కొక్క పద్యం ఒక్కొక్క పద్యం ఒక్కొక్క పద్యం వచ్చేది
ద్విపదలు
వచ్చేది భావాంతరం కూడా రెండు వచ్చేసినాయటమ్మా. వచ్చేస్తే ఇదేంటి నాన్నగారు మనకెందుకు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఆశ్చర్యపడ్డారు నాన్నగారు, రంగరాజు గారు ఆశ్చర్యం. ఇదేంటి నేను ఇప్పుడు చదవలేదు కదా, ఇది నాకు గుర్తొస్తున్నాయి, ఇలా వచ్చేస్తున్నాయి, లోపల నుంచి ఇలా వచ్చేస్తున్నాయి, వ్యాఖ్యలు కూడా వచ్చేస్తున్నాయి ఏంటని చెప్పేసి ఆశ్చర్యపోయారట. తర్వాత నాన్నగారు రాస్తున్నారని చెప్పారు కదా అని చెప్పేసి అనిపించిందటమ్మా. అనిపించి మనకెందుకులే నాన్నగారు రాసారు మనం ఎందుకు ఇది అని చెప్పేసి వదిలేసాడు. వదిలేసిన 10 రోజులు వదిలేస్తే 10 రోజులు తరిగిందంటమ్మా ఆ వ్యాఖ్యలు. అంటే ఎందుకు ఈ భగవాన్ చేస్తున్నారు ఇదంతా నాకు తెలియదు, నాన్నగారు ఎందుకు చెప్పారు, ఇదంతా ఎందుకు జరుగుతుందని బుక్ మీద పెట్టేశారు అన్నమాట. అన్ని రాసేసి నాన్నగారి దగ్గర పట్టుకుని వెళ్ళారు. పట్టుకుని వెళ్తే అప్పుడు నాన్నగారు ప్రింట్ తెలంగాణ కంటే బాగా రాశారు రంగరాజు గారు, ప్రింట్ చేసేయండి
అన్నారట. అక్షరమణమాలంతా విత్ విత్ వ్యాఖ్యానం
వ్యాఖ్యానం మేడం, భావాంతరం
భావాంతరం
రాశారు అన్నమాట.
అప్పుడు ఫస్ట్ టైం మనకి తెలుగులో అంకుల్ నాన్నగారు చెప్తే మొత్తం అక్షరమణ విత్ మీనింగ్ రాసుకొచ్చారనమాట, ప్రింట్ చేశారు పుస్తకాలు.
నాన్నగారు చెప్పలేదు, నాన్నగారు మామూలుగా పబ్లిక్ మీటింగ్ లో చెప్పొచ్చారు, చెప్పొచ్చారు నాన్నగారు. నాన్నగారు రాశారట 60 పద్యాలు, చెప్పిన పద్యాలు మేము.
అవునవును, అదే ఆ తర్వాత అంకుల్ కి ఇలాగా కాన్స్టెంట్ గా స్ఫురించి స్ఫురించి రాస్తే అప్పుడు నాన్నగారు పబ్లిష్ చేయమన్నారు.
నాన్నగారు చూపించారు, నాన్నగారు చూపించారు చరణ్ గారి కంటే. అప్పుడు చెప్పారు నాన్నగారు, ఏమన్నారు నాన్నగారు నన్ను ఈ రచయితగా చేశారు, అందరికీ నన్ను రచయితగానే పరిచయం చేసేవారు, అంటే మాట కన్యా గొప్పది అనే సందేశాన్ని నాకు ఇచ్చారు అనుకున్నారు రంగరాజు గారు.
బాగుంది
అనుకున్నారు అనమాట. అప్పుడు ఆ పుస్తకం ప్రింట్ చేయించని చెప్పారంటే నాన్నగారు, అప్పుడు చాలా బాగుందండి పుస్తకం, తెలంగాణ కంటే బాగా రాస్తే ప్రింట్
చేయించేయమన్నారట. అలా ఫస్ట్ బుక్ అంకుంది ప్రింట్ అయింది.
ఫస్ట్ బుక్ పచ్చడి పలుకులు అమ్మా, నాన్నగారు చెప్పిన పచ్చడి పలుకులు బుక్. సెకండ్ బుక్
అక్షరమాలకు ముందు రాశారా? అది పచ్చడి పలుకులు అక్షరమాలకు ముందే రాశారు.
88
ఓకే,
90లోనేమో నిన్ను నువ్వు తెలుసుకో.
అవునా, అప్పుడే రెండు పుస్తకాలు రాశారు.
ప్రూఫ్ అంతా చూడటానికి నాన్నగారు 2 సార్లు వచ్చి మా ఇంటికాడ ఉన్నారు. మేము పాలకొల్లు గరువు మీద ఉన్నాం
అప్పుడు,
ఒక రోజు 2 రోజులు ఉన్నారు, ఒకసారి వచ్చి 2 రోజులు ఉన్నారు.
అంతా ఆయన చదివి ఆయన మళ్ళీ కరెక్షన్స్ చేసి ఇచ్చిన తర్వాత ప్రింట్ చేశారు.
చేయించేవారు, ఏదైనా అలాగే చేసేవారు అనమాట. నాన్నగారు చెప్పకుండా ప్రింట్ చేయించారు.
ఫస్ట్ బుక్ పసిడి పలుకులు, తర్వాత ఏమో నిన్ను నువ్వు తెలుసుకో,
తర్వాత అక్షరమాల ఉపదేశారు, తర్వాత తేనె పలుకులు.
ఓ తర్వాత వచ్చింది తేనె పలుకులు, టైటిల్ చాలా బాగుంది తేనె పలుకులు.
తేనె పలుకులు పసిడి పలుకులు అని అవునమాట. బంగారం లాంటి పలుకులే కదమ్మా, మరి అమృతం కదా మరి.
అమృత వాక్కులు కూడా అద్భుతమైన బుక్ అంటే.
ఈ పసిడి పలుకులు పుస్తకం ఒక మాట చెప్పాలమ్మా, 88లో బ్రహ్మాజీ గారు అని వచ్చారు, ఆ బుక్ పట్టుకెళ్లారట. ఆ ఊర్లో ఒక ఆవిడ కష్టాలు బుక్ ఇచ్చారన్నమాట ఆయన. దాంట్లో ఒక మాట ఏముందంటే, మాట మాకు కష్టాలు ఎక్కువ, మాకు కష్టాలు ఎక్కువ అంటారు, సీతారాం ఉన్న కష్టాలు మీలో ఎవరికైనా ఉన్నాయా అని నాన్నగారు అడిగారు. ఆ మాట ఆమె అరెస్ట్ చేసేసిందంట, అంటే ఆవిడ శాంతి వచ్చేసింది. వెంటనే ఆయన దగ్గర పుస్తకం పట్టుకొచ్చి పుస్తకం నాకు ఇమ్మన్నారు, నాకు ఇచ్చేయండి అన్నారట. ఆవిడ దగ్గర ఒకే కాఫీ ఉంది. ఆయన ఏం చేశారంటే రాత్రి తెల్లారు తెల్లారు ఆవిడ పుస్తకం ఇచ్చారట.
రాత్రి ఆయన చదువుకుని పాపం పొద్దున పుస్తకం
మళ్ళీ
రాసేసారా? ఓకే ఓకే, రాత్రి అంతా కూర్చుని ఆ పుస్తకం అంతా రాసుకున్న పుస్తకం ఆవిడకి ఇచ్చేసారా?
ఆవిడకి అరెస్ట్ చేసింది కదా మరి అక్కడ. అందుకోసం బుక్ రాత్రి తెల్లవారు రాసేసుకుని ఇచ్చారమ్మా. తర్వాత 4 రోజులు మేము నాన్నగారు ప్రవచనం అయితే వెళ్ళాం అక్కడికి, నాన్నగారు అక్కడ ఇంటికి వస్తున్నారని. నాన్నగారు ముందు వెళ్తాం కదా మరి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలా చెప్పేసి మాకు చెప్పి నాన్నగారు కూడా చెప్పారన్నమాట. అన్నమాట అలా ఒకరికి ఉపయోగపడితే సరిపోతుందని ఎవరు కదా నాన్నగారు అంటే, మీ ఊళ్ళో ఒక్క మాట ఒక్కరికి ఉపయోగ ఒక్క మాట ఒక్కరికి ఉపయోగపడితే
సరిపోతుంది మనం వచ్చిన పని.
ఆ నాన్నగారు ఏం చేస్తారంటే అక్షరమణ మాల ప్రింట్ అయిన తర్వాత రాసిన ఆయన ఈయన కదా గిద్దలూరి లక్ష్మణ శర్మ గారు కదా రాశారు, ఆయనకు ఒక కాపీ పంపించండి అన్నారన్నమాట నాన్నగారు. కాపీని పంపిస్తే ఆయన అభిప్రాయం రాశారు అన్నమాట. అమ్మా ఏం రాశారంటే, రంగరాజు గారు తమ నివేదనలో వ్రాసినట్టు ఈ దిక్తలకు ఎందరో పెద్దలు వ్యాఖ్యానాలు వ్రాసినారు చెప్పినారు కూడా అని, కానీ భగవాన్ పట్ల గల ప్రీతితో ఈ ద్విపదలు అందరికీ అర్థమయ్యేటట్లు లఘు వ్యాఖ్యంతో శ్రీ రంగరాజు గారు చిరంజీవి రంగరాజు గారు వ్రాసే పనికి పూనుకున్నారు, కృతార్థులైనారు అని రాశారన్నమాట.
బాగుంది.
అనంత జ్ఞాన సాగరంలోంచి ఉద్భవించిన ఆణిముత్యాలకు భావానుసరణను ఎంతయో లఘువుగా వ్రాసిన కీర్తి చిరంజీవి ఉషా రంగరాజుకే దక్కినదని, ఇది రమణులకు వారిపై గల కృపానుగ్రహములను తెలుపును, నా శుభాశీస్సులు కూడా ఇందులకు మూలముగా తెలుపుతున్నాను అని ఆయన వ్యాఖ్యలు రాసి
బాగుంది.
ఎప్పుడు కూడా రంగరాజు గారు భగవాన్ సబ్జెక్ట్ చాలా ఇష్టం అమ్మ, అసలు ప్రారంధాన్ని బాగా అంగీకరిస్తారు అన్నమాట. దేనికి కంగారు పడరు, ప్రారంధంలో ఉన్న తెలుగుతుందని చెప్పేసి వదిలేస్తున్నారన్నమాట. అంత ప్రారంధం ఈ విషయంలో కంగారు పడరు. అది పల్లెని ప్రారంధం, మనం ప్రారంధంలో ఉంది ప్రయత్నం చేసి ప్రారంధం అంటాం కదా ప్రతిదీని, అది ఒప్పుకోరు రంగరాజు గారు. ఎందుకంటే భగవాన్కి అప్రయత్నంగా జరిగింది ప్రారంధం అంటారు భగవాన్. భగవాన్కి అలాగే జరిగింది కదా అన్నీ, నువ్వేమో ప్రయత్నం చేసి ప్రారంభం అంటావంటే అది ప్రారంభం కాదంటే అనమాట. నా మీద జీవితం కూడా అలాగే జరిగింది అమ్మ, ప్రతిదీ ప్రయత్నంగా ప్రతిదీ జరుగుతుంది. ప్రతిదీ కూడా ఆయన చదువు దగ్గర నుంచి, ఆయన ఉద్యోగాల దగ్గర నుంచి, ఇప్పుడు తర్వాత ఫ్యామిలీ రావటం, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా అలాగే అప్రయత్నంగా జరుగుతాయి. ప్రారంభంలో ఉన్న జరుగుతుంది, ప్రయత్నం చేసిన ప్రారంభం కాదని అంటారు అన్నమాట.
ఫాదర్ అలాగే ఉంటారు, మా ఫాదర్ కూడా అలాగే ఉంటారు. అంటే ఆయన సంకల్పం ఈశ్వర సంకల్పం ఎప్పుడు భిన్నం అవ్వలేదు అంటే.
అవునమ్మా,
అంచేత ఆ క్రమంలోనే జీవితం వెళ్ళిపోవడం ఏంటంటే అప్రయత్నంగానే ఈశ్వర సంకల్పం మన సంకల్పం కలిసి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇంకా ప్రత్యేకం ప్రయత్నము ఏదో చేసి ఎఫెక్ట్ చేసి ఇది జరిగింది అని వాళ్ళకి అనిపించడానికి ఆస్కారం లేదు.
నాన్నగారి స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ధనవంతులతో స్నేహం చేయొద్దు, ధనవంతులతో స్నేహం చేస్తే వాళ్ళ ధనం మనకు రాదు, వారి అలవాట్లు మనకు వస్తాయి అని చెప్పేసి చెప్పేవారు అనమాట. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలన్నమాట. చంటమ్మ గారని ఒక ఉండేవారు, అంటే హైమాంటి వాళ్ళు మేడ మీద ఉండుకొని వచ్చుంటే కింద ఉండేవారు కదా ఆంటీ, అనమాట. నాన్నగారు కూడా చుట్టాలు, పైగా నాన్నగారు కూడా చాలా ప్రియం ఆవిడ. చంటమ్మ గారు అనేవారు ఎక్కువగా నాన్నగారు. డాక్టర్ గారు చంటమ్మ గారు అంటే మన రామారావు గారు నాన్నగారు నోటమట ఆ మాటలు వినట, ఎవరు ఈ చంటమ్మ గారు, ఈవిని చూసి రావాలని అటాచ్ చేసుకుని వచ్చేసారంటమ్మా. చంటమ్మ గారి ఇంటికి వచ్చేసారట. వచ్చేసరికి చూసిన తర్వాత ఆవిడ ఏదో ప్రాబ్లమ్స్ ఉంది ఫ్యామిలీ పరంగా, కానీ ఎప్పుడూ చిరునవ్వు.
ఓకే,
ఏదున్నా సరే మాతో చిన్నపిల్లలా ఉండేవారు, ఆయనతోనే మాతో చిన్నపిల్లలా ఉండేవారు. ఆవిడకి అప్పుడు అసిస్టెంట్ 2 ఇయర్స్ ఉండి ఉంటాయి ఆవిడకి, మేము 25 లో ఉంటేనే పెద్ద ఆవిడ. ఎప్పుడు ఒక ప్రతివ్రత అనమాట ఆవిడ, నమస్కారం వ్యక్తి అనమాట ఆవిడ. డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మ ఉషమ్మ మీ ఇంటికి దగ్గర కదా, చంటమ్మ గారి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడప్పుడు అన్నారు. నేను వెళ్ళండి బాబు గారు ధనవంతులు నా అలవాట్లు నాకు వస్తా, నేను వెళ్ళన్నాను.
టూచా తప్పకుండా నాన్నగారు చెప్పింది ఫాలో అయిపోయేవారు అనమాట.
ఎప్పుడు ఫాలో అయ్యావమ్మా, అది సాధన పరంగా ఏమో నాకు తెలియదు కానీ నాన్నగారు చెప్పారంటే అలా చేయలేదు,
చెప్తే అది ఫాలో అయిపోవడం.
నాన్నగారు వద్దంటే ఎప్పుడు మా చేయలేదు, లేకపోతే ఏంటి అనుకోనండి, నేనేంటి ఎవరైనా సరే ముగ్గురం కూడా మా అనుభవం చెప్తున్నాను. నాన్నగారు రండి అంటే వెళ్ళేవాళ్ళం, నాన్నగారు మేము వస్తాం రావద్దమ్మా దూరం అమ్మ అంటే నాన్నగారు వద్దన్నా మానేసేవాడు అంతే. ఎప్పుడు అలా
జరిగిందమ్మా
సరే అని చెప్పేసి నా కాదు వెళ్ళి చూడు, ఒకసారి చూస్తే ఆవిడ చూశాక ఆ లక్షణాలు కనిపిస్తే నువ్వు వెళ్ళటం మానేద్దు అని అన్నాడు. సరే కాపురం అవసరం అయింది, మర్నాడు వెళ్ళానమ్మా వారి ఇంటికి. వెళ్ళి డాక్టర్ గారు చెప్పారండి మీ దగ్గరికి వెళ్ళమని చెప్తే అలాగే చెప్పేసి కూర్చున్నా. కూర్చున్న తర్వాత అప్పుడు నాన్నగారు చెప్పిన మాటలు చెప్పానమాట. ఒక్కొక్కసారి ఈశ్వరుడు 1000 జన్మల్లో అనుభవించవలసి వచ్చిన ప్రారంభాన్ని ఒక జన్మలో
ఇచ్చేస్తాడు.
అది ఎలా ఉంటుందంటే తలుపు సందులో పెట్టి నొక్కినట్టు ఉంటుంది, నొక్కటమే కాదు పైన గుణపాల పెట్టి పొడుస్తాడు, అలా ఉంటుందమ్మా ప్రారంభం. అది మీ మీద ఇష్టం లేక కాదు, మిమ్మల్ని పవిత్రలు చేసేసి మిమ్మల్ని ఆయనలో కలిపేసుకోవడం కోసం అని చెప్పారు నాన్నగారు. ముందు రోజు రావచ్చు
ఎక్కువ ఇష్టంతో
ఆ మాట చెప్పేటప్పటికి ఆవిడ ఇంకా పొంగిపోయారనమాట అమ్మా. పొంగిపోయి ప్రస్తుత పరిస్థితి అలా ఉందమ్మా,
అందుకు చెప్పించారు పాపం, పంపి మీతో చెప్పించారు.
గురువు ఎంత దయామయుడో కరుణామయుడో ప్రేమమయుడో ఇక్కడ తెలుస్తుంది కదమ్మా. నువ్వు ఆయనలో చేర్చుకోవటానికి ఇన్ని ఇవన్నీ వస్తున్నాయి, ప్రారంభం ఖర్చు అయిపోతున్నాయి, మనం ఎందుకు బాధపడాలమ్మా అని చెప్పేసి పట్టుపట్టాలి అవేశారు.
బాగుంది బాగుంది
మాకు మాతాజీ మాతాజీ అని పెట్టారు హై మా పేరు ఆవిడకి. ఇంకా అందరికి మాతాజీ పేరు. ఫస్ట్ లో సత్సంగం అక్కడే అన్నమాట మేము.
ఓ
89లో 86 నుంచి హైమా ఇద్దరు చదువుకునేవారంట. మేము 89లో పాలకులు రావటం, వచ్చిన తర్వాత మేము ఇద్దరు అందరూ సత్సంగం
పెట్టుకున్నారు. అదే పాలకులు మీ నైబర్హుడ్ అంట. అవును,
నాన్నగారు ఫస్ట్ లోనే మాకు ఏం చెప్పారండి, భగవాన్ పునర్వస్తు నక్షత్రం వస్తుందమ్మా 27 రోజులకు ఒకసారి, ఆ రోజున మొత్తం భగవాన్కి ఇచ్చేయండి అని చెప్పారు మాకు.
ఓహో,
ఒకటప్పుడు భగవాన్ అటు ఇటు స్మరించకపోతే ఆ రోజు మాత్రం మాకు ఇచ్చేయమని చెప్పారు.
కంప్లీట్ గా కేటాయించమన్నారు.
ప్రత్యేకంగా ఆ రోజు భగవాన్కి ఇచ్చేయండి అమ్మా మీరు అని చెప్పారు మేడం. అప్పటి నుంచి మేము పునర్వస్తు నక్షత్రం చేసుకోవటం చాలా బాగా చేసుకునేవాళ్ళం. ఆ విషయం చంటమ్మ గారికి హైమ్కి చెప్పారు అనమాట. చెప్పి ప్రతి నెల చేసేసుకునేవాళ్ళం. తెల్లారుజా 4:30కి మరి పొద్దుట క్యారేజీలు అన్ని గొడవలు ఉంటాయి కదా సంసారం.
అవును, సో పొద్దుటే లెగిసి ముందు భగవాన్తో బిగిన్ చేసేవారు.
చాలా ఇంకా అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటేనమ్మా నాన్నగారి మాటల్ని, అంతలా ఎంజాయ్ చేసేసేవాళ్ళం అసలు. అంటే మాతాజీ మేమందరం, హైమ మేమందరం అనే అసలు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్. మళ్ళీ ప్రవచనాల నుంచి వస్తుంటే బస్సులో చెప్పేసుకోవటం.
అవును, మనకి ఎప్పుడు సోషల్ కాన్షియస్నెస్ లేదు. ఆ గురువు గారి దగ్గర మాట్లాడో అది చెప్పుకోవడం అసలు పరిసరాలు కాదు, చుట్టుపక్కల కాదు, మనకు అసలు ఇంకా ప్రపంచంతో సంబంధం లేదు.
అవునమ్మా, అవునమ్మా, అవును. నాన్నగారు మళ్ళీ కథపాపకి అన్ని అప్రయత్నంగా జరిపేది, అన్నం ముట్టించడం, అక్షరాభ్యాసాలు అన్ని కూడా అని. చిన్నపాపకి అన్ని స్పెషల్.
ఓహో,
నాన్నగారి ఇంటికాడ అన్నం ముట్టించడం, కన్నమ్మ చక్కగానమ్మా దేవుడి దగ్గర అన్నీ పెట్టేసి, దీపారాధనకు ఉంది కొబ్బరికాయి పువ్వులు బంగారం డబ్బులు అన్నీ దేవుడి దగ్గర పెట్టేసి నాన్నగారు పుస్తకం రామకృష్ణ ప్రభు పట్టుకుని వచ్చారనమాట. కన్నమ్మ అరేం చేస్తేనన్నీ దేవుడి గదిలోని వస్తే నాన్నగారిని కన్నమ్మ చక్కగానే దీపం వెలిగించింది. కన్నమ్మ చెప్తాం అనమాట, ముద్దొస్తాయనమాట మాటలు ఇప్పుడు నాకు. కొబ్బరికాయ కొట్టుండి అని కన్నమ్మ నాన్నగారికి చెప్పడం అనమాట. అమ్మ
అదే కన్నమ్మ నాన్నగారికి చెప్పేవారా దీపం వెలిగించండి కొబ్బరికాయ కొట్టండి.
కన్నమ్మ నాన్నగారు అనమాట, నాన్నగారు దీపం వెలిగించి పరాజయం చేశారు, కొబ్బరికాయ కొట్టారు అని నాన్నగారు ఏమని పక్కకు కూర్చొని పాపను కూర్చోబెడదాం ఇక్కడ ఎదురుగుండా కూర్చోబెట్టారు. నాన్నగారు ఏమో రామకృష్ణ ప్రభు పట్టుకొస్తుంటేనే పుస్తకం మీద చేయాల్సిందని తలంపు వచ్చేసింది, కరెక్ట్ గా దాని మీదే వేసింది పాప. తర్వాత
ఈ సంఘటనలు ఎంత బాగుంటాయో అండి, అంటే అంటే సాక్షాత్తు ఈశ్వరుడే ఆ బుక్ పట్టుకుని అలా రావడం, ఈ చంటి పిల్ల దాని మీద చెయ్యి వేయడం, అంటే మనకి కూడా అర్థమైపోయేలాగా. అంటే ఆయన పుస్తకం పట్టుకొస్తున్నారంటే ఆ పిల్ల అది ముట్టుకుంటుందని అర్థం అవుతుంది కదా.
ఏంటో మీ దేవుడు అనుకుంటారు, ఆయన మీ దేవుడే అనుకుంటారు, ఆయన్ని దేవుడు అనుకుంటారు, మీరు మీ దేవుడే అనుకుంటారని ఎవరు కన్నమ్మ. అవును కన్నమ్మ, మాకు దేవుడే, మాకు దేవుడే కన్నమ్మ అనేదని అనమాట మేము అనేవాళ్ళం అనమాట. 76లో సంక్రాంతి రోజు నాన్నగారు అక్షరాభ్యాసం చేయించడానికి మా ఇంటికి రారా, నాన్నగారు భోజనం ఎదురుగానంటే వచ్చేసారు మా నాన్నగారు, అక్షరాభ్యాసం చేసేసారు. తర్వాత మధ్యాహ్నం చేశారు అనమాట అమ్మ. తర్వాత మధ్యాహ్నం కన్నమ్మ తప్పని తీసుకుని సూర్య తక్క వచ్చారు మధ్యాహ్నం చక్కగానే తీసుకొచ్చేసి కదా ఇవన్నీ మరి.
అవునండి, అవును అవును,
అలా జరిగింది అనమాట అమ్మా. అదే రామకృష్ణ పరమహంసులు చెప్పిన మాటలు కూడా చెప్పేవారనమాట అమ్మ నాన్నగారు, భక్తి అనేది 20 సంవత్సరాల లోపలో స్థిరపడిపోవాలమ్మా. ఎందుకోసం అంటే 20 సంవత్సరాల తర్వాత సంసారం వచ్చేస్తుంది, సంసారంలో ఆటుపోట్లు తట్టుకోవటం కోసం 20 సంవత్సరాల లోపలో భక్తి స్థిరపడిపోవాలమ్మా అని అనమాట మాకు. రోడ్డు పక్కన పెద్ద పెద్ద నిర్గంగా చెట్లు ఉంటాయి, దాన్ని బస్సు గుద్దేసినా లారీ గుద్దేసినా ఆ చెట్టుకి ఏమవ్వదు, బస్సు పోతాయి కానీ చొక్కడిపోతాయి కానీ దీనికి ఏమవుదు, అలాగే 20 సంవత్సరాల లోపల భక్తి స్థిరపడిపోవాలమ్మా అని చెప్పేసి
అప్పుడు ఇంకా ఏది జరుగుతూ ఉన్నా జీవితంలో అది తట్టుకునే స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట.
ఉంటుందన్నమాట, ఇంకా రాటుపొట్లు నిలబడిపోగలుగుతారు అనమాట ఇంక వాళ్ళు ఉండదు కదా మరి. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు చంటమ్మ గారు అలాగే ఉన్నారమ్మా, ఇందుకు ఉదాహరణ అది.
అదే అదే బాగుంది.
ఎప్పుడు నా ప్రారంభం ఈ జన్మలోనే ఖచ్చిపోవాలి అనుకునేవారంట అమ్మ ఆవిడ. అంటే ప్రారంభం అంటే ఏంటో తెలియని వయసులో,
తెలియని వయసు నుంచి కూడా ప్రారంభం ఖచ్చిపోతే బాగుంటుంది,
తెలియని వయసులో కూడా ప్రారంభం అంతా ఈ జన్మలోనే ఖచ్చిపోవాలి అని దాన్ని పెట్టుకునేవారంట ఆవిడ ఎప్పుడు కూడా. ఆవిడ ఎంత సూక్ష్మ బుద్ధి రాలంటే ఒక మాట చెప్తాను నీకు, నువ్వు తిరుపతి వెళ్తున్నావు అనుకో, నేను తిరుపతి వెళ్తా అని చేతి మీ చేతి గాజులు వేసేవారు అటువంటి.
ఓహో,
ఆ తిరుపతిలోనే ఆ దేవుడు దండం పెట్టుకుంటే ఈ గాజులు కనిపిస్తాయి కదా, వాళ్తాయి కదా, వాళ్ళు గుర్తొస్తారు అనమాట. ఎంత సూక్ష్మ బుద్ధో చూడు. అటువంటి వారు స్నేహాలు ఇచ్చారమ్మా మనకి భగవాన్ నాన్నగారు మాకు. వారు ఎక్కడున్నా కానీ శాంతిగానే ఉంటారు.
అవును, కరెక్ట్. అంటే మీరు తల పెట్టుకోండి అని చెబితే మర్చిపోవచ్చు మనల్ని, గాజులు ఇచ్చి దండం పెట్టుకున్నప్పుడు గుర్తొస్తారు కదా.
సూక్ష్మ బుద్ధి కదా అక్కడ మరి.
సూక్ష్మ బుద్ధి సమయ స్ఫూర్తి అసలు అది బాగా కొన్ని కొన్ని చాలా అద్భుతంగా అనిపిస్తుంది.
మరి అటువంటి వారు స్నేహం చేస్తే అదికే నాన్నగారు చెప్పేవారు కదా, మరి తెలివైన వారితో స్నేహం చేస్తే తెలివి తక్కువ వాళ్ళు కూడా తిరుగుతే అట్లా వస్తారు. అలా వస్తాయి. ఇదో చెప్పారమ్మా నాన్నగారు ఒకసారి ఏం చెప్పారంటే, మీరు గుళ్ళోకి వెళ్తారు దేవుణ్ణి చూడటానికి, గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి కళ్ళు ఎందుకు మూసుకుంటున్నారు అని అడిగారమ్మా. తెలియదు కదా మనకి. అప్పుడు నాన్నగారు ఏం చెప్పారంటే, గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి చూసేటప్పుడు కళ్ళు అప్రయత్నంగా మూతలు పడిపోతాయి. ఆ దేవుడు అంటాడంట, ఒరే పిచ్చోడా, మనసును అంతర్ముఖం చేసి చూడు, నేను లోపల దర్శనం లోపలే ఉన్నాను నీ లోపల అని చెప్పడం అంట అమ్మా అని
చెప్పేసి
ప్రయత్నంగా కళ్ళు మూతపడటం కారణం అని చెప్పి
మూతపడతాయి, లోపలే నేను ఉన్నాను, లోపల లో దృష్టి
అంతర్ముఖం
పట్టుకోవాలి. అవునవునవును.
అందుకే అక్షమంలో కూడా త్రిప్పి అహంతను ఎప్పుడు లో దృష్టిగానే తెలియనన్నది అన్నాచల అన్నారు కదమ్మా.
అవునా,
నేను యొక్క మూలాన్ని అన్వేషణ చేస్తే నిజమైన నేను నీకు దర్శనం అవుతుందని చెప్పారు భగవాన్ అక్కడ.
అవును అవును,
సరిపోయింది కదా మరి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చెప్పిన దానికి, అక్కడ భగవాన్ చెప్పిన దానికి, రెండింటికి సరిపోయింది కదమ్మా మనకి.
సరిపోయింది కదా అంటే మరి. అవును,
మళ్ళీ మనకి చెప్పారు కదా మరి, ఇంకోటి చెప్పారు మరి మాకు. ఏం చెప్పారంటే, మీరు గుళ్ళోకి వెళ్తేని నీళ్లు తీర్థంగా ఇస్తాడండి, మీరు కళ్ళకు అద్దుకుని మరి నీ ప్రసాదం కింద స్వీకరిస్తారు, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రసాదం కింద స్వీకరించాలమ్మా అని చెప్పారు.
బాగుంది
అని చెప్పారన్నమాట. ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, తిరుపతి వెళ్తారు మీరు, తిరుపతి వెళ్ళినప్పుడు దేవుడిని చూడాలి, దేవుడు నీ చుట్టం మానేసి ఆ కిరీటాలు ఆహారాలు అవి చూసి వస్తారు, అది కాదు మీరు చూడవలసింది. ఒక చేత్తోనేమో కుడి చేత్తోనేమో పాదాలు వంక చూపిస్తాడు వెంకటేశ్వర స్వామి, ఎడం చేయి ఏమో మోకాల దగ్గర పెడతాడు. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే, నా పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి సంసార సముద్రం మోకాలు దాటినవను అని అర్థం
అంటే
మనకి నాన్నగారు. ఇంకా మనకి
సముద్రం మోకాలు దాటేవారు సంసారం దాటేస్తావు అనమాట.
మన అందరికీ అలా చేస్తున్నారు కదా మా నాన్నగారు, అందరూ
అనుకోవాలి
కదమ్మా. మరి గురువు అడ్రస్ నీకు తెలీదు, నీ అడ్రస్ గురువుకి తెలుసు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తాడు గురువు అని చెప్పేసి చెప్పేవారు అనమాట అమ్మా. నాన్నగారు అప్పట్లో భక్తి గురించి అసలు తెలియదు కదా మా జ్ఞానం గురించి, ఎవరు నాన్నగారు వచ్చి చెప్పేవారు కొని అంతకుముందు ఎవరైనా గురువులు ఉంటే తీసుకునేవారు, ఆ నామానికి పరిమితం అయిపోవడం అంతవరకే కదా, తెలియదు కదా
ఇదంతా.
అడిగారు మాట చించిన వాళ్ళు అని, నాన్నగారు మీరు భక్తి అంటున్నారు జ్ఞానం అంటున్నారు, మాకేమీ తెలియదు ఇంతవరకు, మరి మా పరిస్థితి ఏంటి, మాకేమో 50-60 ఏళ్ళు వచ్చేసింది ఇప్పుడు అని అడిగారు అనమాట. అని ఒక గురువు దగ్గర మంత్రం తీసుకుని ఇంకో గురువు దగ్గర తీసుకువచ్చా నాన్నగారు మంత్రం అని అడిగారు అనమాట. అప్పుడు నాన్నగారు చెప్పారన్నమాట అమ్మా. ఏం చెప్పారంటే, ఒక గురువు దగ్గర మంత్రం తీసుకుని ఇంకో గురువు దగ్గర మంత్రం తీసుకున్నారన్న సంగతి ఆ గురువు తెలిసి ఆ గురువుకి ఏమైనా కోపం వస్తే అప్పుడు గురువు కాదు అని చెప్పారన్నమాట. చెప్పే ఇంకో ఉపమానం ఏం చెప్పారంటే అమ్మప్పుడు, ఆ రోజు మీరు 2 రోజుల్లో చనిపోతారని చెప్తే డాక్టరు, మీరు ఏం చేస్తారు, మీకు ఆస్తులు అప్పులు అన్ని రాసేసుకుంటారు ఎవరికి ఇవ్వాల్సినవి అని క్లియర్ చేసేసుకుంటారు,
అలాగే
అందుకుంటారు. అలాగే ఈ రోజు నుంచి భగవంతుని స్మరించడం ప్రేమించడం పూజించడం నేర్చుకోండి, ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోతుంది మళ్ళీ జన్మ మీకు అని చెప్పేసి చెప్పారు.
బాగుంది. అంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే మనం ఆయన చింతనలో ఉంటూ ఉంటే ఏ టైంకి ఒకవేళ వెళ్ళినా అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది,
కంటిన్యూ అయిపోతుంది మళ్ళీ జన్మ కంటే. చింత ఏమో దేహాన్ని కాలుస్తుంది, చింత మనసును కాల్చేస్తుంది అని చెప్పారమ్మా.
అవును,
మనసును కాల్చేస్తుంది అందుకే భగవాన్ చెప్పారు కదా, చూచి చింతించి నేనుందాకి వేలి బ్రో అరుణాచల అన్నారు
కదా.
దానికి మనకి ఎలా వస్తుందంటే స్ఫురణ, హృదయంలో ఉన్న నిన్ను చూచేవాడే నిజమైన చూపులు గెలవాడు అని చెప్పారు కదా భగవాన్ మీరు. అటువంటి చూపును నాకు ఇవ్వండి మీరు. హృదయమే అరుణాచలం చెప్తున్నారు కదా నాకు మీరు.
అవును అవును,
హృదయం వేరు కాదు. పైగా నాన్నగారు ఒక ప్రతి సంవత్సరం నాన్నగారి చేత రాయించుకునేదాను కదమ్మా, ఒక సంవత్సరం రాసి అటు ఏం రాసి ఇచ్చారంటే అరుణాచలం భక్తితో స్మరించు, మారు మనస్సును మారు హృదయమును పొందవచ్చు, హృదయంలో మార్పు వస్తే అది జ్ఞాన మతం అని రాసిచ్చారమ్మా.
మార్పు వస్తే అది జ్ఞానమతం.
జ్ఞానమతం
బాగుంది.
భగవాన్ ఇలా అడుగుతాను అనమాట, హృదయంలో నేను చూసేవాడే నిజమైన చూపులు గెలవాడు అంటున్నావు కదా, మరి అటువంటి చూపును నాకు ఇవి
నువ్వు
చింతించమంటున్నావు కదా, మరి ఎలా చింతించాలి? లవ్లీగా స్వీట్ గా స్మరించి చింతించలేకపోతున్నాను నాకు తప్ప తెలుస్తోంది. అలా చింతించాను నా చూడు చెయ్యి
అంటే మనకి చేత కాదు కాబట్టి ప్రేయర్ చేయడం, నన్ను చింతించేలా నువ్వు అనుగ్రహించు
అనుగ్రహించమని చెప్పి టచ్ అన్నారు కదా. మళ్ళీ మరి హృదయంలోంచి వచ్చిన వాడే కదా జీవుడు, మరి నువ్వు చెబుతున్నావు కదా నాకు తెలీదు, మరి అక్కడ టచ్ అయ్యేలా స్మరణ చేయించు మళ్ళీ ఇది అలా పక్వం చేస్తూ నువ్వు వెలుకోవయ్యాలి నా తెలియచేవాడు అని చెప్పేసి మన ప్రార్థనని
ద్విపదని మన ప్రేయర్ కలిపి భగవాన్ అరుణాచలేశ్వరుడికి చేసిన ప్రేయర్కి మన ప్రేయర్ జోడించి
అదనమాట అమ్మా. అది నాకు చాలా ఇష్టం, మొదటి నుంచి కూడా ఇది చూసి చింతించి మేనుందాకి పక్వము చేసి అది సత్య జ్ఞానము.
ఈ అసలు అక్షరమణ మాల ప్రతి ద్విపద అంటే ప్రేయరు నాన్నగారు అనేవారు కదా, మనకి ప్రార్థన ఏం ప్రార్థన చెయ్యాలో కూడా తెలియనంత అమాయకులం మనం. అంచేత ప్రార్థన కూడా ఏం చెయ్యాలో ఆయనే మన కోసం, ఆయనకి అన్ని పొందేసి ఉన్నారు కదా అప్పటికే, మన కోసం ఇలా చేసుకోండి ప్రార్థన అని పాపం ఆయన శ్రమపడి మన ప్రేయర్ ఆయన రాసి అది పాడి మనల్ని పాడించి చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు చెప్పే ద్విపద ఒకడు బావు నిన్ను మాయ మునరించు వచ్చు వారు ఎవరిది నీ జాలం అరుణాచల, అద్భుతం అంటే అది అంటే ఉన్నది నువ్వు ఒక్కడవే, నిన్ను మోస నిన్ను మాయ చేసి వచ్చే ఆ రెండు ఎవరు
ఎవరున్నారు మరి అని చెప్పేసి అన్నారు కదమ్మా. మరి చాలా బాగుంది కదా,
నీ జాలమే
అంతే కదా, అదంతా ఆయన మాయే కదా మరి మనకి.
నువ్వు ఉన్నది ఒక్కడమైతే నీ మాయతోనే మళ్ళీ ఆ రెండు కింద మాకు అనిపింపజేసేసావు, సో ఒకటిలా ఉంచు
అంతే కదమ్మా. మరి ఆ మాయపోతే ఒకటైపోతాం కదా మరి.
కరెక్టే,
రాసిచ్చారమ్మా అన్ని ఓంకారం పెట్టి నాన్నగారు అన్ని రూపములకు ఆత్మ అది నీవు అనమాట.
ఎక్సలెంట్,
అన్ని రూపములకు ఆధారము ఆత్మ అది నీవు, అది మనకి అనుభవంలోకి రాకపోయినా అర్థమయ్యేలా చెప్పారు కదా నాన్నగారు.
అంటే ప్రతి మాట కూడా ఇంకా ప్రెషస్ కదా అండి, ఆ మాట తలపెట్టుకుంటూ ఉంటే మళ్ళీ సోర్స్ కి తీసుకెళ్తుంది కదా అది. అవును
కదా మరి, నాకు తెలుస్తుంది కదా మరి ఆ చైతన్యంలోంచి వచ్చి నేను దాన్ని ఆధారం చేసుకొచ్చింది తలంపు, ఈ తలంపు తలంపుగా నిజం చైతన్యంగా నిజం అని చెప్పేసి అలా వెనక్కి తీసుకెళ్తున్నారు కదా మమ్మల్ని అందరినీ
కూడా
అంతే చేస్తున్నారు కదా. దేహం నిన్ననే తలంపే భగవాన్ ఒక చోటు చెప్తారు అన్నమాట, ఒకరు అడుగుతారు అన్ని ఏదో ప్రజలు ఈ అహంకారంతో పడలేకపోతున్నారంటే భగవాన్ అన్నారు దేహము నేననే తలంపే అన్ని చిక్కులకి అన్ని కల్లోలాలకి అన్ని సమస్యలకి కారణం దేహం అన్నారనమాట. అది మరి ఎక్కువ గుర్తు వస్తుంది కదా భక్తులందరికీ కూడా, మరి వచ్చాకనే కదా మనకి ఇది వచ్చింది, తలంపు లేనప్పుడు శాంతిగా ఉన్నాం కదా ఆనందంగా ఉన్నాం కదా అని చెప్పేసి విడదీసుకుంటున్నాం కదా ముందు ఆ
తలంపు. విడదీసుకుంటున్నాము, ఎంత విస్తృతంగా సబ్జెక్ట్ చెప్పారంటి అంటే అంటే సూక్ష్మంగా అర్థమైతే సూక్ష్మం, సూక్ష్మంగా అర్థం కాకపోయినా కూడా ఎంత వివరంగా ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు ప్రతి మనిషి మరణిస్తాడు అనే నిజం మనకి తెలుసు, పోనీ మాయలోనే ఉన్న ప్రతి పుట్టినవాడు ప్రతి వాడు మరణిస్తాడని తెలుసు. ఆ మరణించినప్పుడు దేహంలో లైఫ్ ఉండదు కదా, మరి చేతులుంటాయి చేతులు కదలవు, కళ్ళు ఉంటాయి కళ్ళు చూడవు, చెవులు ఉంటాయి చెవులు వినవు, మరి ఆ శరీరమే కదా ఇందాకటి వరకు. సో మరి నిజంగా చూసింది శరీరమా లేకపోతే శరీరం ద్వారా ఎవరో చూసారా? మరి నిజంగా శరీరమే చూస్తే శవం అయ్యాక కూడా చూడాలి కదా, ఎందుకు చూడలేదు, ఎందుకు వినడం లేదు? అంటే దీన్ని బట్టి, అంటే నువ్వు వేదాంతం చదివినా చదవకపోయినా విన్నా వినకపోయినా నీ కళ్ళు ఎదురకుండా ప్రాక్టికల్ గా జరిగే సన్నివేశాలు ఇవి డే టు డే లైఫ్ లో. సో మరి ఆ శవం మాట్లాడలేదు, శవం చూడలేదు, శవం వినడం లేదు కదా. సో శవం లోపల ఎవరుండి చూశారు, ఎవరుండి మాట్లాడారు, ఎవరుండి విన్నారు అనేది నువ్వు బతికుండగా గమనించి, అంటే చచ్చిపోతా మళ్ళీ ఈ మళ్ళీ వాడు ప్రయాణాలు చేస్తాడు, మళ్ళీ ఇంకో పుట్టుకో. నువ్వు ఇప్పుడే ఇక్కడే పరిష్కారం చేసేదాన్ని.
దానికే నాన్నగారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, అమ్మా చనిపోయిన కోడికి 2 రూపాయలు పెట్టుకుంటా, చనిపోయిన కోడికి ఉన్న విలువ మన మానవ దేహానికి లేదమ్మా. దేహం చనిపోయి ఏడుస్తున్నారు, ఏడవటం ఎందుకు? జీవుడు ఈశ్వరుడు వాడు, వాడు వాడి జీవుని వాడు తీసుకెళ్లిపోయాడు. మీరు దేహం ఇచ్చారు, మీరు దాచుకోవచ్చు కదా, ఎనపెట్లో పెట్టి అని అడిగారు.
భయపడిపోతాం కదా,
చూరు పక్కన పెట్టారు, పెట్టినట్టారు కానీ చూరు పక్కన కూడా పెట్టాడు. వర్షం వస్తుంది, చూరు పక్కన పెట్టుకుంటా అంటే మరి వచ్చేస్తుంది, నష్టం వచ్చేస్తుంది.
అప్పటిదాకా ఇంట్లో వ్యక్తి, ఇంట్లో మనిషి అయి ఉన్నా కూడా ఒక్కసారి ప్రాణం తప్పుకునేసరికి అంత విలువ లేనికుండా అయిపోతుంది కదా. అంటే ఒక రోజు కూడా ఇంట్లో పెట్టుకోవాలంటే కష్టం అనిపించేలాగా. అంటే అందుకే అండి, అసలు నువ్వు కరెక్ట్ గా లాజికల్ గా ఆలోచించి ప్రాక్టికల్ గా చూసుకున్నా కూడా, నువ్వు డే టు డే లైఫ్ లో నువ్వు గమనిస్తూ ఉన్నా కూడా నీకు అర్థమయ్యే విషయాలు ఇవి అని చెప్తే, సబ్జెక్ట్ అర్థం కాలేదు అనడానికి ఆస్కారం లేదంటే. ఓన్లీ థింగ్ మనకి శ్రద్ధ లేకపోవడం తప్ప, నిజంగా శ్రద్ధ పెట్టి ట్రూత్ గురించి మనం అన్వేషణ చేస్తున్నాం అనుకోండి అంటే, ఇవన్నీ డైలీ కనిపించే విషయాలు కదా. డీప్ స్లీప్ కు రోజు అందరం నిద్రలోకి వెళ్ళిపోతాము. మరి నిద్రలోకి వెళ్ళినప్పుడు మనం సుఖంగా ఉన్నామని తెలుసు, మన దేహం మనకి స్ఫురణ మనకు లేదు, మనస్ఫురణ లేదు, భగవంతుడి స్ఫురణ లేదు, ప్రపంచం స్ఫురణ లేదు, సుఖంగా ఉన్నాము, సుఖంగా నిద్రపోయాం అంటున్నాము. అది మెలకువలో నువ్వు, అంటే ఎరుకల్లో గాఢ నిద్ర స్థితి నువ్వు. అంటే మనస్సు మూలానికి వెళ్ళినప్పుడు శాంతి వస్తుంది, నువ్వు మెలకువగా ఉండగా దాన్ని మూలానికి పంపితే అక్కడే నీ నిజస్వరూపం, అసలు నిజమైన శాంతి. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్ కదా అండి. అందుకే ఇప్పుడు భక్తి ఇది పోనీ ఈ రిలీజన్ ఆ రిలీజన్ ఇలా అంటే నమ్మసక్యంగా ఉండొచ్చు లేకపోవచ్చు, లేకపోతే ఇలా భగవంతుడు ఇలా చేశాడు, ఈ మహిమలు జరిగాయి అంటే నువ్వు నమ్మొచ్చు నమ్మపోవచ్చు. నీ డే టు డే లైఫ్ లో జరిగే ఈ నమ్మకపోవడానికే ఉంది. చూస్తున్నావు కదా, నువ్వు అనలైజ్ చేసి చూసినా కూడా నువ్వు సోర్స్ దగ్గరికి వెళ్తావు.
దానికి నాన్నగారు చెప్పేవారు కదమ్మా, పగలు నిద్రలో సుఖంగా ఉంటున్నారు, అందరూ నిద్రను కోరుకుంటున్నారు, మరి అక్కడ ఎరుకు లేదు నిద్రలోని, ఎరుకు ఉంది ఎందుకు సుఖంగా ఉండట్లేదు మీరు?
అవును అవును,
ఆ నిద్రలో ఉన్న సుఖాన్ని ఈ ఎరుకుతో అనుభవం తెచ్చుకోమని చెప్పేసి చెప్పేవారు.
సింపుల్ అండి, నిజంగా. అందుకే నీకు సబ్జెక్ట్ అవగాహన అయితే అతి సులభం,
అత్యంత సులభం. భగవాన్
అండ్ భగవాన్ మార్గ్ అంటే భగవాన్ మార్గమే సింప్లెస్ట్. అర్థమైతే ఇప్పుడుకిప్పుడు విడుదల అండి.
ఈ మాటలన్నీ మళ్ళీ చెప్పిస్తున్నారు కదా ఇప్పుడు, అందుకు ఎంత అప్పుడు ఎంత ఎంజాయ్ చేసాము, ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే కూల్ మెమరబుల్ కదా, ఇవన్నీ మర్చిపోయాము. ఇప్పుడన్నీ మళ్ళీ బుర్రలో తిరగాల్సి వస్తుంది, పుస్తకాలు తిరగాల్సి వస్తుంది, పుస్తకాలు రాసుకోవాల్సి వస్తుంది, ఎన్ని రకాలు జరుగుతున్నాయి కదా. మరి ఇవన్నీ మెమరబుల్ మనల్ని ఆ రోజులో చెప్పారు కదా, ఈ రోజులో చెప్పారు కదా, ఇప్పుడు ఆనందం అనమాట. భగవాన్ కళ్ళలో
అంటే మాకు కూడా ఎందుకు ఆనందం అంటే, ఎందుకు మళ్ళీ సెషన్ చేద్దామని అడిగాను అంటే, ఇప్పుడు మీరు ఏ అయితే ఇన్సిడెంట్స్ చెప్తున్నారో, ఇప్పుడు ఇలాగే అక్షరాభ్యాసం చేయించారు, ఇలా నాన్నగారు నడిచి వచ్చారు, కన్నమ్మ ఇలాగా పూజ గదిలో, ఇవన్నీ ఏంటంటే మేము ఆల్రెడీ నాన్నగారిని కన్నమ్మని చూడడం, ఆ అరుగున్న ఇల్లు, ఆ నాన్నగారి స్మృతులు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఆల్రెడీ మనకి ఇవన్నీ ఫెమిలియర్ సిచ్యువేషన్స్ కదా అండి. సో ఏంటంటే ఆ భక్తులు, పాత భక్తులు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మన నాన్నగారితో జీవించినట్టు ఫీలింగ్ వస్తుంది వినే వాళ్ళందరికీ కూడా.
అయిపోయింది
మళ్ళీ అంటే నాన్నగారితో మళ్ళీ జీవిస్తున్నాం.
అవునమ్మా కరెక్ట్, మళ్ళీ పుట్టాము నాన్నగారి దగ్గర.
అవును అదే అనిపిస్తుంది అండి, ఆయన స్మృతులతోటి అంటే ఆయన ఉండగా ఆయనతో ఎలా జీవించామో అదే కంటిన్యూషన్ మనకి ఆయన అయ్యేలా చేస్తున్నారు. మీరు అన్నారు కదా స్మరించుకోవడానికి ఆయన అనుగ్రహిస్తే మనం స్మరించుకుంటున్నామా, లేకపోతే మనం తిరుమల స్మరించుకుంటున్నాం అంటే స్మరించేలా చేస్తున్నాడు.
కరెక్ట్ అమ్మా, స్మరించేలా చేస్తున్నారు ఎందుకంటే ఎన్నరగా ఉన్నారు కాబట్టి, ఆత్మగా ఉన్నారు కాబట్టి.
కరెక్ట్ కరెక్ట్,
అస్తమాటునే ఏను కంకుసు అన్నారు చూడు నేను విచారణ, అలాగే మనకి అస్తమాటు కూడా ఏదో ఒకటి తీసుకొస్తున్నారు తెర ముందుకి, అటువైపు వెళ్ళిపోకుండా
తీసుకొస్తున్నారు. అవును అవును అవునండి అవును.
భగవాన్ కళ్ళలో చూడటమే నీకు సాధన అని చెప్పేసి నాన్నగారు 79లోని 100 ఇయర్స్ పటం ఉంది కదమ్మా భగవాన్ది, అప్పుడు తెచ్చి మాకు ఇచ్చారు అనమాట. పట్టుకొచ్చి ఇచ్చి ఏం చెప్పారంటే, అంటే జాగ్రత్తలు చెప్పారు, ఎంత జాగ్రత్తగా చెప్పారు ప్రతి విషయంలో అని మాట కోసం చెప్తున్నారమ్మా ఇది. పటం ఇచ్చామ్మా నాన్నగారు, 2 అద్దాల మధ్యన పెట్టి కట్టించుకోండమ్మా చెప్పారమ్మా.
ఓహో ఓకే,
అది మళ్ళీ ఫోటోలు దొరకవమ్మా మీకు.
ఓ అంత జాగ్రత్త పెట్టుకోమన్నారే భగవాన్ మాటల్ని
ఈ ఫోటోలు, అందుకోసం ఈ ఫోటోల్ని 2 అద్దాల మధ్యన పెట్టుకుని మరీ కట్టించుకోండమ్మా, జాగ్రత్తగా భగవాన్ కళ్ళలో చూసుకోండమ్మా సరిపోతుంది కదే సాధన అని చెప్పారు. అలా కట్టించుకున్నాము భగవాన్ని, ఇంకా ఎంతసేపు ఆయన దగ్గర కూర్చోడు భగవాన్ దగ్గర వెళ్తే నాన్న దగ్గరికి వెళ్తాం, అదే
భగవాన్ కూర్చొని ఎలా ఫోటో కట్టించుకోవాలో కూడా చెప్పారు కదా,
అందుకోసం చెప్పడం అనమాట అమ్మా. అంటే ఏమీ తెలియని వాళ్ళం కదా, ఆదాని వాళ్ళం కదా మనం, మరి అనమాట
ఒక విధంగా అదృష్టవంతులు, వాళ్ళు రాకపోవడం కూడా అదృష్టమే అండి.
అవునమ్మా అదే, మరి
వస్తే మళ్ళీ అది నేను పోంది అది అడ్డవుతుంది,
మనం పనులు పెట్టేస్తాం కదా. ఇందుకే నాన్నగారు ఒకసారి నర్సుపూర్ ప్రవర్తనలో చెప్పారమ్మా, నేను చెప్పిన మాట మీరు చెప్పుకోండి, నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పుకోండి, మీకు సంత అంత మొరలో ఉన్న సంతం అంతా కలపొద్దని చెప్పారు సార్ నాన్నగారు.
అవును బాగుంది,
నర్సుపూర్ ప్రవర్తన బాగా గుర్తు అనమాట అమ్మా అది, మీ బుర్రలో ఉన్న సంతనం అంతా కలపొద్దు, నేను చెప్పిన మాట చెప్పుకోండి
అంటే చెప్పండి
గా చెప్పేసేవారు, అది కన్ఫ్యూజ్ వచ్చేసింది మాకు. ఏంటంటే నాన్నగారు చెప్పింది చెప్పినట్టుగా చెప్పుకోవడం అలవాటు మొదటి నుంచి,
అదే కరెక్ట్ అంటే అసలు, అంటే మనసు కలిస్తే మళ్ళీ కలుషితం అవుతుంది
అలా వచ్చి కాదు, అలాగా మళ్ళీ దాన్ని మళ్ళీ అనలైజ్ చేసి చెప్పడం కూడా చేస్తారు, చెప్పింది చెప్పడం వరకే అనమాట.
అవును అది అదే కరెక్ట్
కేరుక. ఇంకా భగవాన్ కళ్ళల్లో చూడటం మీకు సాధన అని చెప్పారు కదా, ఇంకా నిరంతరం భగవాన్ తో కూర్చోవటం, అప్పుడు నాన్నగారు హే భగవాన్, జై భగవాన్,
జయ భగవాన్,
ప్రభు భగవాన్,
అద్భుతంగా కంటిన్యూస్ గా పాడేవారంటి.
శ్రీ గురు జయ గురు సద్గురు రమణ, సద్గురు రమణ, సద్గురు రమణ, రమణ సద్గురు రమణ, సద్గురు రమణ, సద్గురు రాయనే అని, రమణ సత్యం, రమణ శివం, రమణ సుందరం అని చెప్పారు మేడం. చెప్పి ఆటలు నీవే, పాటలు నీవే, మాటలు నీవే, అని నీవే, అవునా భగవాన్
అని క్వశ్చన్ మార్క్,
భగవాన్ అంటూ లోపలికి వెళ్ళారు మా
నాన్న. అంటే ఇంగ్లీష్ లో ఈ గ్రామర్ లో ఉంటుందండి, క్వశ్చన్ వేసి మళ్ళీ పక్కన ఎక్స్క్లమేషన్, అంటే క్వశ్చన్ ఆన్సర్ కూడా అదే.
మళ్ళీ ఎంత స్పీడ్ గా అంటే రమణ నామం, రమణ నామం, రమణ నామం, రమణ నామం అనేసారు అనమాట, అలా చెప్పారు అనమాట మా ఇన్ని. ఇంకా ఇవన్నీ మాకే ఇంకేం చేద్దాం, మాకేమి చేత కాదు కదా, మరి ఇంకా భగవాన్ దగ్గర కూర్చోవటం, ఆయన దగ్గర చదివేసుకోవటం, ఇలాగ పద్యాలు చత్వారం సెత్ చదివేసుకోవటం, ఆ చత్వారం సెత్ అమ్మ అప్పుడు అంతలా చదివేస్తున్న నాన్నగారితో, నాన్నగారు చత్వారం సెత్ చదువుకుంటాం నాన్నగారని చెప్పాం లతా అనుకున్న ముగ్గురు అని చెప్తేని, చత్వారించేత నిత్యం పారాయణ చేయటం వల్ల సుజ్ఞానం కలుగుతుంది అని చెప్పారు.
బాగుంది,
సుజ్ఞానం కలుగుతుంది అన్నారు. ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క పద్యం అలా చదివేస్తున్నాం కదా, నాన్నగారు ఏం చెప్పారు, పద్యాలు రాకపోతే అర్థం చదువుకోండి అమ్మా అని చెప్పారు.
ఓకే,
అంటే సంస్కృతిలో ఉంటాయి కదా, మనం ఏంటి క్యాసెట్ ఒకటి వచ్చింది, ఆ క్యాసెట్ పట్టుకుని చదివేసుకున్నాం, నేర్చేసుకున్నాం, బాగుంది చదవలేదు చేస్తున్నారమ్మా. అహమియోంతర సమమలం హృది అనుభవేమ బోసో కృపాయది అని ఉంటుందమ్మా. ఒకటి నీ కృప ఉన్న ఎడల నేనను దాని లోపలనున్న ఆ నిర్మలమైన వస్తువును హృదయమన్న అనుభవించమయ్యా అని అనమాట.
చాలా బాగుంది.
అది ఒక్కొక్క రోజు ఏమనిపిస్తుందంటే స్తమమలం హృది అని చెప్పేసి అప్రయత్నంగా వచ్చేస్తుంది అనమాట.
వచ్చేస్తుంది అవును
అనమాట. వచ్చేస్తుంటే ఇంక అసలు 4-3 గంటలైనా అది ఆ తలంపు నుంచి బయటకు రావాలనిపించట్లేదు. అది సరే ఇంట్లో మరి పిల్లలు ఎన్ని సంవత్సరాలు తప్పవు కదా అండి, అంకులు లేవలేదన్నారు ఇక్కడ లేచాను చేసినా కానీ అది దేంట్లోనో చదివాను అని చెప్పేసి చెప్పాను. చెత్త రోజు చదువుకోవటం అలవాటు పని
చేసుకున్నాను.
సమయోంతర స్తంభం వెంటనే అర్థం చూశాను అనమాట. చూస్తే ఇదనమాట, నీ కృప ఉన్న ఎడల నేనని దాని లోపలనున్న నిర్మలమైన వస్తువును హృదయమంద అనుభవించమయ్యా.
ఎక్సలెంట్
అహం కదా అనమాట. అమ్మా ఒకసారి నాన్నగారి దగ్గరికి ఎవరో వచ్చారు, నాన్నగారి దగ్గరికి మేము వెళ్ళాము. వెళ్తే నాన్నగారు అన్నారు, ఇప్పుడేనమ్మా ఎవరో వచ్చి వెళ్ళారు కొబ్బరికాయలు వ్యాపారం రమ్మంటున్నారమ్మా మమ్మల్ని అన్నారు నాన్నగారు. అంటే అప్పుడు నాన్నగారు నరపశునిమా నహమి తాడేయన్ పరశివోదను విత నుషేపచన్ అని శాస్త్రి గారు రాశారు కదా చత్వారి చెట్లోని, ఈ నరపశువుల అహమును కొట్టి పరమశివునికి అన్నం వండుతున్నారు కదా నాన్నగారు అన్నారు.
ఓహో మీరు ఆ శ్లోకం ఆయన దగ్గర చదివేసి మీ మీనింగ్ చెప్పేశారు.
ఆయనే చదివించుకోవడం మనకు అంత ఎక్కడ ఉంది, ఆయన చేయటం అయింది. అంటే నాన్నగారు చిరునవ్వు అవుతారు ఇలా అంటారు కదా. అలాగా చిన్నప్పుడు బై హార్ట్ చేయిస్తారమ్మా సుమతి సత్కారు, చాలా పెద్ద
కరెక్ట్. అందుకే చైల్డ్హుడ్ లో మనం నేర్చుకున్నవి చాలా అమూల్యం. ఎందుకు అంటే అది లైఫ్ మొత్తం అది మనల్ని గైడ్ చేస్తుందండి.
భగవాన్ కళ్ళల్లో చూడటమే సాధన అని చెప్పారు కదా, ఇంక ఇలాగ ఎంజాయ్ చేసేయటం భగవాన్తో. ఒకరోజు భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు భగవాన్ సన్నిధిలో నిలబడితే భగవాన్ కళ్ళలో చూస్తున్నావు కదా భగవాన్ కన్ను ఏది అని అడిగారు లోపల నుంచి. అసలు వచ్చిందనమాట హృదయమే భక్తుడు. అంటే భగవాన్ కళ్ళలో చూడటం అంటే మన పటంలో చూసేస్తున్నాను నేను. నాన్నగారు కూడా మధ్య చాలా అందంగా చెప్పారమ్మా, అది నేను చెప్తాను ఇప్పుడు నీకు. చాలా అందంగా కళ్ళల్లో గురించి చెప్పడం గురించి చాలా అందంగా చెప్పారన్నమాట. అప్పుడు నాకు ఏం స్ఫురించిందంటే లోపల నుంచి వచ్చిందనమాట, భగవాన్ కన్ను ఏదనుకుంటున్నావు, హృదయమే కన్ను అక్కడ చూడాలి కదా అని చెప్పేసి స్ఫురణకి ఇచ్చారు. స్ఫురణకి ఇచ్చిన తర్వాత అది అభ్యాసం చేయిస్తాం మొదలు పెట్టారు.
వెరీ గుడ్. అందుకే ఆ కళ్ళల్లోకి చూడడం అంటే కళ్ళల్లోకి చూడగా ఎవరి ఊరికి ఉండడం వల్ల మనం చూస్తున్నామో దాన్ని గమనించే స్టేజ్కి తీసుకురావడం.
అంతే కదా మరి ఇప్పుడు అలా చేసి
చూసే అంటే అదే ఈ శవం చూడదు కదా, చూసేవాడు ఉన్నాడా చూసేవాడు ఎవడో వాడిని గమనించు అనే స్థితికి తీసుకెళ్లడం.
అవునమ్మా. అప్పుడు నాన్నగారు ఒకసారి చెప్పారు, మరి ఆత్మలో ఆనందం ఉందని చెబుతున్నారు, ఆత్మలో ఎంత సౌందర్యం ఉందో, ఆత్మలో ఎంత రసజ్ఞత ఉందో, ఆత్మలో ఎంతటి కరుణ ఉందో తెలియాలి అంటే భగవాన్ కళ్ళలో చూడండి అని చెప్పారనమాట.
బాగుందండి.
భగవాన్ కళ్ళలో మీకు ఏం కనిపిస్తుంది? ఆనందం కనిపించటం లేదా? ఆనందం కనిపించట విషాదం కనిపిస్తుందా మీకు కళ్ళల్లోని?
ఆనందం శాంతి
మీకేం కనిపిస్తుంది?
శాంతి ఆనందం ప్రేమ దయ అన్నీ కదా.
విషాదమా ఆనందమా భగవాన్ కళ్ళలో కనిపించేది మీకు అని అడిగారు అన్నమాట. అని శాంతి శాంత అశాంత ద్వేషమా ప్రేమ ఏం కనిపిస్తుంది కళ్ళలోని అన్నారు అనమాట. కొంతమంది కళ్ళలో చూస్తే ద్వేషం స్పష్టంగా కనిపిస్తుందమ్మా, వాళ్ళు దాచుకున్నామని దాచుకోలేరు. అలాగే జ్ఞానుల యొక్క కళ్ళల్లోని స్పష్టంగా తెలుస్తుందమ్మా ఆనందం శాంతి కరుణ అని చెప్పేసి చెప్పారనమాట. మా చెప్పి అప్పుడు ఇంకో మాట ఎంత అందమైన మాట చెప్పారంటే, ఆత్మలో ఎంత శాంతి ఉందో ఆనందం ఉందో రసజ్ఞత ఉందో ఆప్యాయత ఉందో కళ్ళల్లో చూడండి, ఆత్మ యొక్క వైభవం అప్పుడు మీకు తెలుస్తుంది, ఆ కళ్ళు పట్టిస్తాయి ఆనందాన్ని మీకు అని చెప్పేసి ఏం చెప్పారంటే నాన్నగారు, కళ్ళల్లో చూస్తే సరిపోతుంది అనిపిస్తున్నారు నాకు. కొంతమంది నాన్నగారు మమ్మల్ని ఏం చేయమంటారో అని అడుగుతున్నారు, భగవాన్ కళ్ళల్లో చూడమని చెప్తున్నాను నేను, ఇదేంటి నాన్నగారు ధ్యానం చేసుకోమని జపం చేసుకోమని చెప్పట్లేదు.
ఎంత సింపుల్ గా, ఎంత సింపుల్ గా ఉద్ధరింపబడే మార్గం చూపించారంటే ఆంటీ, అంటే మీ ఇంట్లో మీరు బోల్డ్ కష్టాలు పడుతున్నారు, మీ సంసారంలో మీ జీవితంలో మీ ప్రారంభం పెట్టే ఇబ్బందులు కష్టాలు మీరు పడుతున్నారు, మళ్ళీ సాధన పేరు మీద మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదనేవారు కదా ఆంటీ. చిన్న చిన్న సింపుల్ చిట్కాలు అంటే భక్తి పేరు మీద సాధన పేరు మీద భక్తుడు శ్రమ పడకుండా, ఒక సాధకుడు శ్రమ పడకుండా, అంటే అటు నుంచే ఇచ్చేద్దామనే తప్ప ఇటు నుంచి ప్రయత్నం అసలు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదండి. అంటే అసలు ఎటువంటి గురువు అయినా నాకు ఎప్పటికప్పుడు ముచ్చట వచ్చేస్తూ ఉంటుంది. అంటే పచ్చగడ్డి చూపించే నడిపించారు కదా భక్తులందరినీ, అసలు శ్రమ తెలియకుండా అసలు మనకి, అంటే ఎండుగడ్డి రుచి కూడా చూపించలేదు అసలు మనకి ఆ దాని మీద ఇది కంపేర్ చేయడానికి. ఇదే తప్ప మనం ఇంకా అది చూసింది లేదు ఎప్పుడు. ఎప్పుడు మనం బూర్ల బుట్లో పడ్డాం అంటే ఇంకా బూర్లు తినడం తప్ప మనకి భౌతికంగా కూడా ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మనకి విందు భోజనాలు పెట్టి అకామిడేషన్ చూసి మనం తాగే మంచి నీళ్ళతో సహా ఆయన శ్రద్ధ తీసుకుని మన ప్రయాణాలు ఆయన మన కూడా చేసి ఆ శ్రమ తెలియకుండా అసలు నిజంగా సబ్జెక్ట్లో మనల్ని ముంచి ఆయన ప్రేమించి ఆయన భగవాన్ పాటలు పాడి భగవాన్ని స్మరించి మనల్ని స్మరింపచేసి ఎంత కృషి చేశారంటే ఆయన. అంటే సాధకుడు చేయవలసిన కృషి గురువు చేసి తరింప చేయడం భక్తుడు అనేది అసలు అంటే ఆయన చేసిన పని తలపెట్టుకున్న మనసు అణిగిపోతుంది అనిపిస్తుంది అంటే. అంటే ఆయన పడ్డ శ్రమ మన కోసం తలపెట్టుకుంటే మనం ఉండకుండా పోతాం అనిపిస్తుంది చాలా సార్లు.
అసలు ప్రతి భక్తుడి కూడా భౌతికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగానే కూడా సేవ చేసేస్తూనే వచ్చారు ప్రతి జీవుడిని.
అదృష్టవంతురాలు అమ్మ ఉషా నువ్వు అని అన్ని విధాలుగా అన్నారు కదా, అలాగే
ప్రతి ఒక్కళ్ళం కదా అమ్మా ఉషా.
అదే అంటున్నాను అంటే భక్తులందరికీ వర్తిస్తుంది.
ఏంటి నాన్నగారు ధ్యానం చేసుకోమంటలేదు, విచారం చేసుకోమని చెప్పట్లేదు మీరు అనుకోవచ్చు, కానీ అది నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. మీరు చేసే ధ్యానం కంటే జపం కంటే విచారణ కంటే భగవాన్ కళ్ళలో చూడటం వల్ల తొందరగా తరిస్తారు, మీరు పక్వానికి వచ్చేస్తారు అన్నారు మేడం. చాలా వైభవంగా చాలా తొందరగా పక్వానికి వస్తారు నాకు అనిపిస్తుంది, నాకు ఏది ఇష్టమో అది మీరు చెబుతున్నారు అని చెప్పేసి అన్నారు మేడం. మీ దగ్గర నుంచి నేను ఏమి ఆశించటం లేదు, ఆశించి చెబితే లోపల ఒకటి ఉంటుంది మాట ఒకటి వస్తుంది అని చెప్పారు.
కరెక్ట్ కరెక్ట్.
మీ దగ్గర నుంచి ఏమి ఆశించవలసిన అవసరం నాకు లేదు కూడా అని
చెప్పారు.
అంతే కదమ్మా, మరి ఆయన దగ్గర మనం అందరూ ఏదో ఆయన దగ్గరికి వెళ్తే శాంతిగా ఉంటాం ఆనందంగా ఉంటాం పరిగెత్తాం,
కానీ ఏం కావాలండి. అదే భగవాన్ పాడినట్టు భగవాన్ చెప్పినట్టు నాలో ఉన్న చెత్తనంతా నువ్వు తీసుకుని నీ వైభవాన్ని అంతా నాకు ఇచ్చావు, నువ్వు నష్టపోయావు, నన్ను లాభవంతుణ్ణి చేసేసావు, ఎందుకు పనికిరాని అహంకారాన్ని తీసుకుని నీ జ్ఞానంతో నన్ను అలంకరించేశావు. అవునా ఆంటీ, అవును అంతే కదా ఆంటీ. కనీసం ఇప్పుడు భగవాన్ అంటే కారణ జన్ములు, ఆయన మన కోసం పాడారనుకోండి నిజంగా కూడా ఏమీ చేతకాని ముద్దులు ఏమీ తెలియని అమాయకత్వం అసలు అంటే భక్తి కూడా సరిగ్గా భక్తి ఏంటో కూడా తెలియని అంటే ఎడ్యుకేషన్ లేక అంటే అసలు ఎలా చూసుకున్నా మనకి అర్హత ఎక్కడా కనిపించదా అండి, కేవలం దయ తప్ప.
ఆశిస్తే ఏదో తప్పకుండా ఏదో లోపల ఉంటుంది బయట ఉంటుంది, అందుకోసం భగవాన్ కళ్ళలో చూపే సాధన అన్నారనమాట. ఇంకా ఆనందం వచ్చేసి మా భగవాన్ కళ్ళలో చూస్తుంది, ఇలా చూసుకోవటం ఇలా చూసుకోవటం మాట్లాడలేదు పని చేసుకుంటూ కూడా అనమాట, అంత ఆనందం వచ్చేసి
ఎక్కడ మిస్ అయిపోతావు
అని చెప్పేసి అనమాట. నాగదేవి కూడా అంతే కదా, మరి నాగదేవి గంట కూర్చున్నా రెండు గంటలు చూసినా అలాగా ఆ కళ్ళ చెప్పేసి అదే కదా మరి.
కొత్తలో అయితే అంటే కొత్తలో నాన్నగారిని ఎక్కడ మిస్ అయిపోతావా, కన్ను రప్పేస్తే మిస్ అయిపోతామేమో అని దీని రప్పేయకుండా చూసిన సందర్భాలు కూడా ఎన్నో.
అయితే చూపు ద్వారానే కదా మనల్ని పక్కన చేసుకొస్తున్నారా, మా చూచి చింతించినట్టుగా మరి అందరినీ కూడా నా మాట ద్వారా చూపు ద్వారా ఆ సన్నిధి ప్రభావం
ఆ ప్రభావి అంతా అంటే అన్ని చేసి మనల్ని పక్వానికి తీసుకురావడానికి ఇంకా మాక్సిమం
మాటలో మృదు కళ్ళల్లో కరుణ
అవును
ఆనందం. అందుకే కదా అంటుంది ఒక చోట మహాత్ముల్ని గ్రహించే మేధావులే ఉండాలి కానీ చూపు నడక పడక ఉచ్ఛ్వాస నిశ్వాస ఎంతో అర్థవంతమైన అంటుంది అనమాట.
కరెక్ట్ అద్భుతం అండి. అంటే వాళ్ళ ప్రతి మాట ప్రతి చర్య అంటే ప్రతి కదలిక కూడా ఆనందమయం కదా.
నాన్నగారు మీరు కొబ్బరి నూనె రాసుకుంటే ఆనందం వచ్చేసిదేమో మాకు,
తలకి కొబ్బరి నూనె రాసుకుందా, మొహానికి పౌడర్ రాసుకుందా,
పౌడర్ ఇలా ఇలా అనుకునేవారు కదా మరి. అంటే అక్కడ
చేతులతో
అసలు కాదు, అక్కడ ఆవిడ వర్ణించిన దానికి మనం చూసిన దానికి గ్రహించే మేధావులు మనం గ్రహించే మేధావులు మనం కాకపోయేదాకా మనం చూసేసాం అయింది. నాన్నగారు చేశారు మనకి ఎంత అందంగా ఉండేది అసలు కొబ్బరి నూనె రాసుకోవటం కూర్చుని లేవటం
నిజంగా అంటే ధ్యానం ధ్యానం అంటారు అసలు నాన్నగారిని గమనించిన దానికి మించిన ధ్యానం సృష్టిలో లేదా అంటే అది మన అనుభవం, అది మన ఎక్స్పీరియన్స్. అది ఇంకా దానికి భిన్నంగా ధ్యానం ఏంటి, నువ్వు చైతన్యాన్ని నీ మనసంతా చైతన్యం మీద ఉంది. సో నీ లోపల చైతన్యం నీ బయట చైతన్యం అంటే ఇంకా నువ్వు అదృశ్యం అవ్వాల్సిందే అక్కడ. అంటే ఈ దేహాత్మ బుద్ధి అదృశ్యం అవ్వవలసిందే ఆయన సన్నిధిలో. సో ఆయన ప్రతి చర్య నిజంగా కరెక్ట్ గా గమనిస్తూ ఉంటే మనం సోర్స్ లోనే ఉండేవాళ్ళం మనకు తెలియకుండా. తీసుకెళ్ళిపోయేవారు అదని మనకి తెలియదు. మనం గొప్ప అదృష్టవంతులు ఎందుకో చెప్పిన అంటే నాన్నగారు చాలా సందర్భాల్లో అన్నారు, మీరు శాంతిగా ఉన్న సంగతి కూడా మీకు తెలియకపోవడం మంచిది, మీకు మీకు భక్తి ఉందన్న సంగతి మీ భక్తిలో నుంచి మీకు శాంతి వస్తుందన్న సంగతి మీకు తెలియకపోవడం చాలా మంచిది, తెలిస్తే మళ్ళీ అహంభావన వస్తుంది. తెలియదు కాబట్టి అహంభావన రావడానికి ఆస్కారం లేదు, అదే సహజం.
అందుకే నాన్నగారు ఒకసారి నాన్నగారు మీ దగ్గర ఉంటే శాంతిగా ఉంటుంది మరి ఇంటికి వెళ్తే ఉండట్లేదంటే అది మీ సొంతం కాదమ్మా, సొంతం చేసుకోవాలి అన్నారు. భగవాన్ ఒకసారి కలిగిన శాంతిని పలుమార్లు స్మరించుకోవాలని చెప్తారు మా భగవాన్.
అవును అవును,
నాన్నగారి దగ్గర స్మృతులని స్మరించుకుంటున్నాం మనం శాంతిగా ఉంటున్నావా లేదా మరి సరిపోతుంది కదా.
అందుకే అంటే ఏక చింతన నిరంతరం ఆయన చింతనలో ఉంటే అక్కడే ఉన్నట్టే
అంతేనమ్మా. అందుకే కదా నాన్నగారు కూడా ఎక్కువ ఏకాగ్రత పవిత్రత ముందు ఉండాలని చెప్పేవారు మా ఫస్ట్. పక్షికి రెండు రెక్కలు ఎటువంటివో ఆకాశంలో ఎగటానికి హృదయంలోకి వెళ్ళడానికి ఏకాగ్రత పవిత్రత అటువంటి అమ్మా చిత్తశుద్ధి అనే గేట్ ద్వారానే
మోక్షానికి వెళ్తావు. ఆస్కారం లేదు
అవునమ్మా.
అదొకటి అంటే పోనీ చిత్తశుద్ధి అంటే ఏ రేంజ్ చిత్తశుద్ధి, ఆత్మ ఎంత పవిత్రమైందో ఆత్మ ఎంత పవిత్రమైందో అంత పవిత్రత జీవుడికి వస్తే తప్ప ఏకీభావం అవ్వదు.
అవదు అవదు, ఆ పవిత్రులు అవటం కోసం ఆయన స్మరించుకోవడం ప్రార్థించడం గిరిప్రదక్షిణలో
చేసినా మనం ఎక్కడికి అంటే అదే కదా అంటే నాన్నగారు చాలా సందర్భాల్లో అన్నారు కదా, ఇప్పుడు నువ్వు చేసే ఉపవాసాలు నువ్వు చేసే జాగారాలు నువ్వు చేసే పుణ్యక్షేత్ర యాత్రలు నువ్వు నదుల్లో ములగడాలు నువ్వు చేసే యజ్ఞయాగాదులు నువ్వు ఈ గుళ్ళ చుట్టూ తిరగడాలు నువ్వు చేసే ప్రయాణాలు నువ్వు చేసే సాధనలు నువ్వు చేసే పూజలు నువ్వు చేసే జపాలు ఎందుకు ఇవన్నీ, ఆ లోపలున్న వస్తువు నువ్వు పొందడానికి కదా ఇవన్నీ. సో నీకు అసలు ముందు ఏకాగ్రత నీకు కరెక్ట్ కాకుంది, నీకు సబ్జెక్ట్ అవగాహన అయితే ఇక్కడే ఇప్పుడే ఉంది ఇదంతా దీనికి చేస్తున్నాము అంటే మనం ఈ చెయ్యడం ప్రక్రియలో అంటే లోపలున్న వస్తువు ఆధారం కాకుండా మనం ఎన్ని చేసుకుంటూ వెళ్ళిపోయినా ఉన్నది లోపల అనేది ముందు మనకి ఫౌండేషన్. ఇదంతా నువ్వు చేసేది దేనికి అంటే లోపల ఉన్నది పొందడానికి, నువ్వు శరీరాన్ని శిక్షించడం ఎందుకంటే లోపల ఉన్నది పొందడానికి, నువ్వు మానసికంగా ఒక జపం చేస్తున్నావు దేనికంటే లోపల ఉన్నది పొందడానికి. సో అది మార్గం మాత్రమే గమ్యం, ఇది ఇక్కడే ఉంది ఇక్కడే పొందాలి, నువ్వు ఏది చేసినా నువ్వు ఇక్కడికి వెళ్ళాలి. సో నువ్వు అహంకార రహితం అవ్వాలి కానీ నువ్వు సాధన పేరు మీద అహంకారాన్ని అలంకరించుకోకూడదు. లేకపోతే ఇన్నిసార్లు అరుణాచలం వెళ్ళాను, లేకపోతే ఇన్నిసార్లు గిరి ప్రదక్షిణ చేశాను, లేకపోతే ఈ అంటే గౌరవం అంటే చాలా సూక్ష్మంగా మాయ వచ్చేస్తూ ఉంటుందండి. పొగడ్తకి ఈజీగా పడిపోవడం అంటే తెలియకుండా సూక్ష్మంగా ఎవరన్నా స్తుతిస్తే దాన్ని అంటే ఎంజాయ్ చేయడం, ఎవరన్నా విమర్శిస్తే కృంగిపోవడం, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి అంటే సునాయాసంగా దాటేయచ్చు సబ్జెక్ట్ అవగాహన కరెక్ట్ గా అయితే.
దానికే నాన్నగారు చెప్పారు ఫస్ట్ లోనే, అమ్మా మనం పొందేది ఏమీ లేదమ్మా, పోగొట్టుకోవాల్సిందే ఉందా
అంతే, కరెక్ట్ అంటే
మరి ఉన్న వస్తువు ఉన్నట్టుగా అవుతుంది కదా, మరి చీకట పోతే ఇప్పుడు మాకేం తెలుస్తుంది, ఆ వెలుగు సహాయం వల్ల కదా ఈ తలంపును చూస్తున్నాం అని గ్రహింపు తీసుకొచ్చారు కదా. అందుకే దాని అంటే వెలుగుగా ఉండు విషయంగా ఉండదు అని చెప్పారు అమ్మా.
చాలా
ఉండొద్దని చెప్తారు ఎక్కువ. మన శక్తినే పట్టుకుంటే వ్యక్తి భావన పెరగదు కదా మనకి,
కరెక్ట్ అంటే కరెక్ట్
ఉంటేనే కదా మనం మాట్లాడుకుంటున్నాము చూస్తున్నాము. శక్తి లేకపోతే ఏది జరగదు కదా మరి, అంత శక్తిగా ఉండదు వెలుగ్గా ఉండు విషయంగా ఉండదు భగవాన్ బాగా.
దీనికే అంటే దీనికే ఇంకో మాట కూడా ఏంటంటే, నేను లేకపోయినా నువ్వు ఎప్పుడూ ఉంటావు, నేను లేకుండా నువ్వు ఎప్పుడూ ఉంటావు, నేను ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటావు, కానీ నువ్వు లేకపోతే నేను లేను
అంతే కదా మరి.
అంటే ఆ మాటలోనే వచ్చి వెళ్ళిపోయేది అబద్ధము, సో నువ్వు అబద్ధము, ఎప్పుడు ఉండేది నిజము, అది 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 తానై ఉన్నాడు, సో ఆ స్వరూపమే నువ్వు, సీ వచ్చేదాన్ని వదులుకో
అంతే కదా మరి.
అంటే ఆ ఎరుక లేకుండా అసలు మీరు అన్నట్టు అంటే ఈ మాట అద్భుతం, ఎరుక లేకపోతే నీకు తలంపే రాదు, ఆ ఎరుక వెలుగులోనే నీకు తలంపు కనిపిస్తోంది, నీకు తలంపు అంటే సంకల్పం వచ్చినా తలంపు వచ్చినా ఆ వెలుగు ఆధారంగానే వస్తుంది, కానీ అది లేకపోతే ఇది లేదు. సో నీ ఫోకస్ అంతా కూడా ఉన్న వస్తువు మీద ఉంటే ఈ వచ్చి వెళ్ళేది వచ్చి వెళ్తుంది మనకి మన మీద ప్రభావం చూపించదు
చూపించదు.
అల్టిమేట్ గా సాధకుడు ఏంటి అంటే నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనసు పనిచేస్తున్నాయి, ఆరిషద్ వర్గాలు పనిచేస్తున్నాయి, ఇదంతా కరెక్టే, ప్రారంభమే. నువ్వు ఊపిరి తీసుకున్న కాడి నుంచి ఊపిరి వెళ్ళిపోయే వరకు కూడా దేహ ప్రారంభంలో జరగవలసింది జరిగిపోతుంది కూడా కరెక్టే. మరి నా సాధనలు ఎన్ని ఎందుకు అంటే తారోప్యం లేకుండా ఉండడం
అంతే కదా మరి.
అంటే కట్రాడు తెంచేసుకుంటే నీ ఎటువంటి శిక్ష అయినా ఎటువంటి చెడు ప్రారంభమైనా నీకు అంటదు, అంటున్నప్పుడు ఇంక నీ ఏముంది, అంతకుండా విడుదల మాత్రం అవ్వవలసిందే అండి. అంటే జ్ఞానం నాన్నగారు మీరు జ్ఞానం దాకా వెళ్ళిపోకర్లేదు, ఎందుకంటే అది మీ చేతిలో లేదు. ఆ ముడి ఎప్పుడు ఇప్పాలో ముహూర్తం పెట్టుకుని ఈశ్వరుడు ఇప్పుతాడు, అప్పటి వరకు నువ్వు సుఖీ అవ్వు ఫస్ట్. సుఖీ ఎలా అవుతావు, తారాప్యం వదిలేసుకో, సింపుల్. అంటే ఎత్తి మీద బరువు అలా వదిలేసాయి.
సరమ్మ నాకు తేడా చేసింది, పిల్లలు 8 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు, అప్పుడు మనసుగా మామూలుగా వచ్చేస్తుంది కదా, పిల్లలు వీళ్ళకి న్యాయం చేయలేను అని చెప్పేసి చక్కగా తీయగా సాగుతుందా ఆ తలంపు. వెంటనేనమ్మా గారు అంతకుముందు చెప్పారనమాట, నా బుద్ధుడు మాట చెప్పారు, నా దేహమే నాది కానప్పుడు సృష్టిలో ఏది నాది.
ఎక్సలెంట్
ఆ మాట. ఇలా సాగుతుందమ్మా చక్కగానే తలంపు,
ఈ తలంపు సాగుతూ ఉంటే అంటే జ్ఞాపకం వచ్చింది,
నా దేహమే నాది కానప్పుడు సృష్టిలో ఏది నాది అనే తలంపు వచ్చింది, టక్కన అయిపోయిందమ్మా, మళ్ళీ తలంపు రాలేదు. అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు, గురువు చేసే పనే కదమ్మా, మరి చెప్పడం కాదనమాట, మనకి ఎప్పుడు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరం అప్పుడు అక్కడ అలా చేస్తాడు గురువు ఈశ్వరుడు అని చెప్తారు కదమ్మా, అది మనకు అనుభవమే కదా ఇవన్నీ కూడా, మన అందరం కూడా అరెస్ట్ చేసేటివే కదమ్మా నాన్నగారు మనకి, అక్కడ చెప్పడం కాదనమాట. నాన్నగారు అనేవారు కదా, మీరు ఎన్ని అనుభవించాలనేవారు కదా మరి.
అవును అవును,
సొంతం చేసేసుకోవాలని
కాదు, ఇది మాట కాదు, ఇది అనుగ్రహం.
అనుగ్రహం అంటే నువ్వు మాట గుర్తొస్తుంది, ప్రతిదానికి అనుగ్రహం అనుగ్రహం అనే మాట ఎక్కువ వాడేసేవారు, నీళ్ల వాడకం కంటే ఎక్కువ వాడుతున్నారు అందరూని. అనుగ్రహం అంటే ఆత్మ, కానీ మీ పిల్లలకి ఇంజనీర్ సీట్ వచ్చిందని, మీ అమ్మాయికి
మంచిగా
మీరందరూ అనుగ్రహం అనేది నీళ్ల వాడకం కింద వాడుతున్నారు అని చెప్పారు.
ఇది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, భక్తులందరూ గుర్తించవలసింది, తెలుసుకోవాల్సింది కూడా. ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, ప్రారంభంలో జరిగే సంఘటనలను అనుగ్రహము అని వాడకండి. నువ్వు చైతన్యంగా నువ్వు నిలబడడానికి నీకు సహకరించేది అనుగ్రహం
అది.
ప్రారంభంలో నీకు వాళ్ళ ఆస్తి కలిసి రావచ్చు, లేకపోతే నీకు జీవితం బాగా వెళ్ళిపోవచ్చు, లేకపోతే వడ్డించిన విస్తర కింద జీవితం వెళ్ళిపోతూ ఉండొచ్చు. అనుగ్రహం అనుగ్రహం అనుగ్రహాన్ని దానికి ఆపాదించకండి. అనుగ్రహం అంటే నీ స్వరూపానికి నిన్ను దగ్గర చేసేది అనుగ్రహం. నువ్వు కాని వాటితో తాదాప్యం పొంది దానిలో నువ్వు ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే అది అనుగ్రహం అని, అది అనుగ్రహం కాదు. అసలు ముందు ఇక్కడ మనకు వివేకం ఉండాలంటే
భగవాన్ సమక్షంలో ఎవరైనా కూర్చున్నారనుకోండి, భగవాన్ మౌనంగా ఉండేవారు, ఎవరిని ఏమి అనేవారు కాదు. వారిలో పునర్జన్మ హేతులు ఏమున్నాయో చూసి వాటిని తొలగించేసేవారంట. మారు మనసును తీసుకొచ్చేసేవారు, మారు మనసును తీసుకోవడం కృషి చేసేవారంట భగవాను. ఇప్పుడు మన నాన్నగారు చేసింది అదే కదమ్మా, మన అందరికీ
లైఫ్ పొడుగునా చేసింది అదే కదా అంటి.
అది ఒక గురువు కృప వల్లే జరుగుతుంది అన్నారు. ఈ కృషి అన్నమాట అమ్మా, ఒక చోట నాన్నగారు ఏదో సందర్భంలో కృషి గురించి చెప్పారు. చెబితే నాన్నగారు కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా నాన్నగారు అన్నారు. నాన్నగారు ఎంత చక్కని మాట చెప్పారంటే, జపతో నాస్తి పాపం అని చెప్పారమ్మా. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే నాన్నగారు ఏదో గురించి చెప్తే ఈ వాడుక పదం కదా చెప్పారు
మీరు అన్నారు.
అంటే అప్పుడు నాన్నగారు జపతో నాస్తి పాపం అమ్మా అని చెప్పారు. జపం చేయటం వల్ల నీకు
దీనికి దానికి కూడా మీరు మీనింగ్ చెప్పండి అండి.
కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కృషి చేయటం వల్లే కదా మనకి దుర్భిక్షం లేకుండా పోతుంది, అనవసర రూట్ లేకుండా ఉంటుంది కదా అమ్మా. మరి జపం మనలో ఉన్న మాలిన్యం అంతా కరగబడుతుంది కదా. మరి జపం చేయకుండా మాలిన్యం ఎలా కరగబడుతుంది? కరగబడదు కదా మరి. అందుకోసం నిరంతరం జపం చేయాలన్నారు కదా మరి అని నాన్న ఒక మాట చెప్పేవారు. ముందు జపం చేసి తర్వాత ధ్యానం చేయమని చెప్పాడు మా రామకృష్ణుడు.
అవును అవును అవును.
డైరెక్ట్ గా ధ్యానంలో కూర్చోవద్దు, ఒక 10 నిమిషాలు జపం చేయండి. ఎందుకంటే నాన్నగారు ఏం ఉపమానం చెప్పారంటే, చెట్టు మీద పక్షులు ఉంటాయి, తప్పట్లు కొట్టారనుకోండి చెట్టు మీద తప్ప పక్షులు పారిపోతాయి వెళ్ళిపోతాయి. అదే విధంగా
తలంపులన్నీ
చదువుకుంటారు మేడం. అప్పుడు ధ్యానం చేస్తే ధ్యానం కుదురుతుంది. అందుకు డైరెక్ట్ గా ధ్యానం తప్ప జపం చేయండి ముందు 10 నిమిషాలను కూడా చెప్పారు మేడం నాన్నగారు.
అవునండి అవును అవును.
నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీలో ఉన్న దోషాలను చూసుకో, ఇతరులను చూసుకుని వారిలో ఉన్న మంచి గుణాలను చూడండి.
మంచి చూడు, ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చిన్న విషయం కిందే అనిపిస్తుంది కానీ డే టు డే లైఫ్ లో జనరల్ గా ఏంటి అంటే, మనలో మంచి మనం చూసుకుంటూ ఉంటాం, ఎదుటి వాళ్ళలో చెడు కనిపిస్తూ ఉంటుంది. కానీ మనలో చెడును చూసుకుంటూ ఎదుటి వాళ్ళలో మంచి చూసుకుంటేనే మనల్ని మనం బాగు చేసుకోగలుగుతాం. కానీ అదర్వైజ్ అది ఆస్కారం లేదు, మైండ్ పొల్యూట్ అవుతూ ఉంటుంది కదా. అంటే ఎదుటి వాళ్ళలో మనం చెడు చూస్తున్నాము అంటే మనలో ఉన్నదే వాళ్ళలో చూస్తున్నాం.
అది
మనలో అది ఉందని గుర్తించి మనలో మనం మనం కడుక్కోవడం తప్ప మనకి వేరే పని లేదు. ఇది చేయకపోతే పొల్యూట్ అవుతూ ఉంటాం. అందుకే నాన్నగారు నువ్వు ఏమీ చేయకుండా పోన్లే, నేను ఉన్న చోట ఉన్నాను, అభివృద్ధి కాకపోయినా వెనక్కి వెళ్ళిపోవట్లేదు అని అనుకుంటావేమో, నువ్వు నువ్వు ఎఫర్ట్ చేయట్లేదు అంటేనే నువ్వు పతనం అయిపోతున్నట్టే. ఎందుకంటే నీ మనసు ఏదో ఒకటి గ్రహించకుండా ఉండదు. ఏం గ్రహిస్తుంది అది? ఇతరులో మంచి గ్రహిస్తుందా చెడు గ్రహిస్తుందా? ఇది చూసుకోకుండా నువ్వు వదిలేస్తే దాన్ని అది పతనం అవుతున్నట్టే కదా. అంచేత మనం చైతన్యవంతులం అవుతున్నామా, మనం ఆత్మస్వరూపులం అవుతున్నామా, దానికి దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా అనే అబ్జర్వేషన్ మాత్రం నిరంతరం ఉండాలండి.
ఎదటి వారిలో మంచిని చూడటం వల్ల చైతన్య పెరుగుతుందని చెప్పి ఒక ఉపమానం కూడా. మనం నీలో చెడ్డు ఉంటేనే ఎదటి వాళ్ళలో దోషం చెడ్డ కనిపిస్తుంది, నీలో దోషం అయితే కనిపించదు కంచి పరమాచార్య వారు ఉదాహరణ చెప్పారు అన్నమాట. మాకు కథ చెప్పారు, కంచి పరమాచార్య చిన్న బాలుడిగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి వస్తుంటుంటే చెవులు లోలక్కలు బాగోలేదు, ఇచ్చేసేయి మంచి చేసి పట్టుకొస్తాను అని చెప్పేసి ఒక దొంగవాడు పట్టుకుపోయాడంట. పట్టు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి భోజనం పెట్టి ఇరే నీ చెవులు పోగులేవిరా అని అడిగిందట. అమ్మా ఎవరో లేదంట మంచి చేసి పట్టుకొస్తానని ఎవరో పట్టుకెళ్ళాడమ్మా అని అడట. అంటే అప్పుడు అరే వాడు దొంగవాడరా, వాడు నీకు తెచ్చేవాడు దొంగవాడరా అందట తల్లి. అప్పుడు ఆయన అన్నాడు దొంగవాడా దొంగవాడా, దొంగవాడంటే ఎలా ఉంటాడు, దొంగవాడంటే ఎలా ఉంటాడు అన్నారటమ్మా ఆయన. అంటే దొంగవాడు అనే తలంపు కూడా ఆయనకి లేని మూలానే జ్ఞానయ్యారమ్మా నడుస్తున్న దైవమ్మా అని చెప్పారు నాన్నగారు.
అద్భుతం అండి,
చెప్పారన్నమాట మాకు
అద్భుతం. అంటే మనకి ఏమీ తెలియదు, అక్షరాలు రావన్నారు కదా, ఆ అక్షరాలు రాకపోతే అలా ఉంటాం. చదువు ఎక్కువై పై పై పోయి వచ్చిన చెప్పలు
తెలంగాణ అనేవారట అమ్మాయి చాలా బాగుంది మాట. భగవాన్ నా హృదయం సత్రం వంటిది, సత్రంలోకి ఎవరు వస్తున్నారో తెలియదు సత్ర యజమానికి. కానీ ముందు ఏం చేస్తావంటే నువ్వు ముందు నాకు కొన్ని కొంచెం ముందు నన్ను నా హృదయం నువ్వు కూర్చో, నన్ను పవిత్రం చెయ్యి, పవిత్రం చేశాక నా హృదయం రా అన్నారట అమ్మాయి అనే చలంగారు అనే మాటలు కూడా బాగా చెప్పేవారన్నమాట నాన్నగారు. ఏం చెప్పేవారు, నీవు రావు నన్ను పోనివ్వు,
నీ పోనివ్వు. ఇది అద్భుతం అండి చలంగారి మాట, ఇది చాలా సార్లు చెప్పారు, చాలా బ్యూటిఫుల్ ఇది.
నీవెవరో నీవు రావు నన్ను పోనివ్వుకించి మధుర గానాలతో ఊహించి మధుర స్వప్నాలతో లాలించి ప్రపంచానికే వెద్దును చేసేసావని మనల్ని చేసేసారు కదమ్మా భగవాన్. మనల్ని ఆయన చేసి మనల్ని చేశారు కదా ఈ మాట
అవసరం. అంటే మనము చలంగారు చెప్పినట్టు చెప్పలేం కదా, సో మన మనోభావం ఆయన చెప్పేవారు.
అదే అప్పుడు అలా చెప్పించేశారు, అదే చెప్తున్నారు అనమాట. మనం చెప్పలేమని ఆ మాట అవసరం ఏం లెక్క చెప్తాను అనేవారట ఆయన చలంగారు. ఏం లెక్క చెబుతాను అనేవారట. తర్వాత మళ్ళీ ఏ చాటున ఉన్నదో అనంత శక్తి, ఏ మాటున ఉన్నదో మహత్తర శక్తి, చాటు మాటు లేని చల్లని రమణులు అనేవారట. చల్ల రమణ అని చెప్పేసి అనేవారట భగవాన్ నాన్నగారు. ఇవన్నీ మాకు చెప్పారు
నీ మాటలతో లాలించి నీ పాటలతో. అదే అంటే అంటారు అంటే మత్తెక్కించి మైమరిపించి
మధుర గానాలు
రావులాడించి నువ్వు రా నా నువ్వు రావు నన్ను పోనివ్వు.
పని అలాగే ఉంది కదమ్మా ఇప్పుడు, మన పని అలాగే ఉంది కదా ఇప్పుడు. ఆయన ఏమో మన హృదయంలో మనం అనుభవించలేకపోతున్నాము, వదిలేద్దాం అంటే వదిలిపెట్టలేకపోతున్నాము. మన పరిస్థితి అంతే కదా, మరి ఆయన చెప్పింది కరెక్టే కదమ్మా, చలంగారు చెప్పింది మరి.
అదే కదా నాన్నగారు మీటింగ్ లో ఇప్పుడు మన పరిస్థితి ఇదండి అనేవారు.
నాన్నగారమ్మా పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో చెప్పారు, ఓం శంభో శివ 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 నారాయణ అని చెప్పేవారు కదా. చెప్పి అప్పుడు ఏమంటే పూర్వమ్మా శివనామం ఎంతో చేస్తున్నామమ్మా, దాన్ని ప్రీతి పోవటం లేదమ్మా మాకు అన్నారు అన్నమాట. పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో చెప్పొచ్చు ఇవన్నీ. ఈ కొండ గురించి కూడా చెప్పుకొచ్చారు కదా, గిరివైభవం అని చెప్పుకొచ్చారు కదమ్మా. ఇప్పుడు జ్యోతి వస్తుంది కాబట్టి ఈ మాట కూడా మనం చెప్పుకోవాలి. ఇది రాళ్ళ కొండ, రాళ్ళ గుట్ట అనుకుంటున్నారు ఇది, రాళ్ళ కింద కనిపిస్తుంది, రాళ్ళ గుట్ట కాదు ఇది. ఇది కొండ అనుకున్న రాళ్ళ గుట్ట అనుకున్న ప్రమాదంలో పడిపోతారు మీరు అందరూని. యుఎస్ వాళ్ళు ఒక పేరు పెట్టారు దానికి, మౌంటైన్ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్సైడ్ అని పేరు పెట్టారండి. పైకి ముద్దులా కనిపిస్తుంది, నిజంగా ముద్దు అనుకోకండి, రాళ్ళ గుట్ట అనుకోవద్దు, చాలా లోపల చాలా చాలా యాక్టివ్ గా చేసేస్తుంది పని. మీరు చూసి వెళ్ళిపోయినా అక్కడ నివాసం ఉన్నా అది చేసే పని చాలా యాక్టివ్ గా జరుగుతుంది,
చేసుకుంటూ వెళ్ళిపోతుంది
అని చెప్పి. దుష్టివుడికి ఏమో మూడు నేత్రాలు ఉన్నాయి, ఒకటేమో జ్ఞాన నేత్రం, ఆ జ్ఞాన నేత్రమే గిరి రూపం ధరించి వచ్చింది. నేత్రమే గిరి రూపం ధరించి వచ్చింది, ముందు గిరి సెకండ్ లింగం మనకని చెప్పారన్నమాట. ఎందుకంటే ఆరాధించడం ఎలా కుదురుతుంది కుదరదు అంటే అప్పుడు లింగ రూపం ధరించాడమ్మా, ముందు లింగమే ధరించాడు.
అండ్ ఇంకా ఇప్పుడు గుళ్ళో రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయి కానీ అరుణాచలేశ్వరుడు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాడు కదా అంటీ. ఇంకా నియమ నిబద్ధతలతో ఇంక పనే ఉంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా గుడిలోకి వెళ్ళే ఆస్కారం ఉన్నా లేకపోయినా కొండ ఎదురుకుండా
వ్యాపించేస్తున్నాడు కదమ్మా.
అంచేత గొప్ప దృష్టి లాంటి మనకి ఎదురుకుండా కళ్ళు ఎదురుకుండా శివుడు అంత విశ్వరూపం కింద అది బట్ట బయలు చేసేసారు కదా భగవాను, తర్వాత నాన్నగారు ఇంకా ఇంకా.
అందుకే అరుణాచలేశ్వరుని గిరిని ఆ కొండ మరి 9 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది కదా గిరి, అక్కడ దర్శనం ఋషులు వెళ్ళిపోయేవారు అన్నారు కదా నాన్నగారు. అప్పుడు మరి ఆయన అరుణాచలేశ్వరుడు నేను కొండను కాదు కరుణా సముద్రాన్ని అందరికి తెలియచేయటం కోసం తిరుచుల్లో రమణ రూపం ధరించి వచ్చి మళ్ళీ అరుణాచల వచ్చేసి
54 సంవత్సరాలు అవును
నూతన సత్యాన్ని చెప్పారు భగవాన్ అండి నేనేమన్నా అని చెప్పేసి మరుగు పడిపోయిన జ్ఞాన
మార్గాన్ని
వచ్చిన అవతారమే రమణావతారం అని అరుణాచల మహారాజు అని చెప్పేవారు నాన్నగారు. చక్రవర్తి అండి అనేవారు లాగా నాన్నగారు అనేవారు కదా, మహారాజమ్మా చక్రవర్తమ్మా అనేవారు మట్టి లాగా ఊపేశారు మట్టి నాన్నగారు
చక్కగా. వేరు కదా కదండి ఆయన చెప్పుకోవడమే
అరుణాచలేశ్వర వైభవం అంతా భగవాన్ చెప్పేశారు. అరుణాచలేశ్వర వైభవం రమణ భతాతయ్య వైభవం అంతా మా నాన్నగారు చెప్పేశారు మనకి
వాళ్ళ గురించి చెప్పుకోవడానికి మళ్ళీ వాళ్ళు రావాల్సిందే. ఇంకా మరి జీవుడు చెప్పలేదు
ఒక జ్ఞాని ఇంకొక జ్ఞాన్ని అర్థం చేసుకోగలదు కానీ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అర్థం చేసుకోలేదని చెప్పేవారు కదా నాన్నగారు. ఇక్కడ ఒక మాట చెప్పేవారు మన నాన్న, ఒక ధనవంతుడు ఇంకో వ్యక్తిని ధనవంతుడు చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడండి అమ్మా, కారణం ఏంటంటే వాడితో సమానం అయిపోతాడు అనేట. ఒక జ్ఞాని ప్రతి ఒక్కడిని జ్ఞాని చేయాలని
చూస్తాడు.
దాంట్లో హెచ్చులు సమానాలు తక్కువలు ఏమి లేవు, హెచ్చు తగ్గులు ఏమి లేవు కదా. అదే అన్నది ఒక్కటే
అదొకటి ఉన్నది ఒక్కటే అదే కదా, అదే దయా ఆనంద స్వరూపం కదా అంటి. అది దయా స్వరూపం కాబట్టి అందరికి దయతో అది ఇచ్చేయాలని అనుకుంటారు. ఇది స్వార్థంతో కూడింది కాబట్టి ఇంకెవరికి ఇవ్వరు
ఆనందే కదా మరి.
అందుకే అసలు స్వార్థానికి నిస్వార్థానికి అంత వ్యత్యాసం ఉందంటి. ఎక్కడో జ్ఞానం వరకు కాదు అసలు స్వార్థం. నాన్నగారు చాలా సార్లు నువ్వు ఎక్కడో జ్ఞానం దాకా వెళ్ళిపోకు, అసలు నీ స్వార్థం విడిచిపెట్టి నువ్వు ఎంత పని చేస్తున్నావు ఒక్కసారి నిన్ను గమనించి చూసుకోమన్నారండి. నువ్వు జ్ఞానం గురించి పెద్ద పెద్ద మాటలు కాదు, నువ్వు అసలు ఎంత స్వార్థాన్ని విడిచిపెట్టుకుని నీ జీవితం జీవిస్తున్నావో చూసుకో. ఎందుకంటే అసలు నిస్వార్థంగా జీవించడమే చాలా కష్టం అని చెప్పారండి. ఇప్పుడు నీ సంసారం కోసం నువ్వు వండుకుంటావు, నీ సంసారం కోసం నువ్వు సంపాదించుకుంటావు, నీ పిల్లల కోసం నువ్వు కష్టపడతావు, కానీ స్వార్థరహితంగా నువ్వు రోజుకి ఎంత పని చేస్తున్నావు, స్వార్థరహితంగా నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు అనేది గమనించుకోమని కూడా చెప్పారంటి. ఎందుకంటే అసలు స్వార్థం నుంచి నిస్వార్థానికి వెళ్ళకుండా పవిత్రత రావడానికి ఆస్కారం లేదు.
లేదమ్మా నువ్వు మాట చెప్తుంటే ఒక మాట గుర్తొస్తుంది, మనం ఎవరైనా కష్టంలో ఉంటే వారు సాయం చేస్తే మనకి ఎప్పుడైనా సాయం చేస్తారు అనుకుంటాం కదా, సహజం కదా. అప్పుడు నాన్నగారు ఒక క్లూ చెప్పారన్నమాట, ఏంటంటే ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపకారం చేస్తే మనకు ఉపయోగపడతారని మీరు చేస్తారంటే మీకు తెలియకుండా మీరు కష్టాన్ని కోరుకుంటున్నారని చెప్పారమ్మా.
స్వార్థమే
అంటే మనకు తెలియకుండా మన కష్టాలు
చాలా సూపర్.
కష్టంలో ఉన్న వాళ్ళు సాయం చేస్తే మళ్ళీ ఉపయోగపడతారనుకుంటే నీకు తెలియకుండా నువ్వు కష్టాన్ని కోరుకుంటున్నావు అని చెప్పారు.
కష్టాన్ని కోరుకుంటున్నావు
తెలియకుండా కష్టాన్ని కోరుకుంటున్నామని చెప్పారు మేడం. ఆయన చెప్పేదాకా తెలియదు కదా మనకి, నిజమే కదా మరి. కష్టం వస్తే ఉపయోగపడతాడు మరి, మనం కష్టంలో ఉపయోగపడుతున్నాము మళ్ళీ మనకు ఉపయోగపడతాడే. అటువంటి కష్టాలు నువ్వు తెలియకుండా నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పారు మేడం.
అది కోరుకుంటున్నావు అంటే తెలిసి దండం పెట్టుకుని, తెలిసి దండం పెట్టుకుని కోరుకుంటాం, తెలియకుండా ఇలాంటివి కోరుకుంటాం. అందుకే అహంకారం పెద్ద దరిద్రం.
అన్ని చిక్కులకి అన్ని కళ్ళు కారణం అహంకారం అన్నారు భగవాన్ మరి. అందుకే ఏదైతే తలంపే అన్నారు.
అదే అంటే అంటే అద్భుతం కదా అంటే ఈ మాట, ఈ నేననే గడప దాట అసలు నువ్వు ఏమొద్దు, ఈ మనసు, ఈ మనసు అనే గడప నువ్వు దాటి చూడు. నీ వ్యక్తులు కాదు, సృష్టి కాదు, ప్రపంచం కాదు, ఎవరు నిన్ను ఏమీ బాధపెట్టలేరు. ఆ మనసు అనే గడప ఒక్కటి దాటి నువ్వు
ప్రతి ఒక్కరికి కూడా అనుభవే కదమ్మ ఇప్పుడు. నాన్నగారేమో ఒకసారి చెప్పారు, మనం ప్రతి చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటాం ప్రతిదీని, అలవాటు వల్ల పొరపాటు అవుతుందంట, పొరపాటు వల్ల గ్రహపాటులో గ్రహపాటు కింద అయిపోతుందండి అన్నారు. అని ఒకరు ఒకసారి నాన్నగారు చెప్పారు, గ్రహాలన్నీ గ్రహాల చేతిలో మనం ఉన్నామంట.
అవును,
గురువు చేతిలో గ్రహాలు ఉన్నాయట.
గ్రహాలు ఉన్నాయి, కరెక్ట్.
అందుకు గురువును విశ్వసించిన వాళ్ళు ఆ గ్రహాలు ఏమీ చేయవు అని చెప్పారు.
చేయవు, బాగుందండి.
వాళ్ళని ఆ గ్రహాలు ఏమీ చేయవు
చేయవు
చెప్పేశాను. నాన్నగారు ఒకసారి చెప్పారంటమ్మా, చంద్రమండలాకి వెళ్ళి చంద్రుని చూసి వచ్చేస్తున్నారండి, కానీ హృదయంలో రామచంద్రుని చూడటానికి ఎవరు వెళ్ళలేదండి అన్నారంటమ్మా.
బాగుంది, చాలా బాగుంది. అంటే బాహ్యంగా ఎక్కడికి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాం, ఎంత ఖర్చు అయినా పెట్టేస్తాం.
దానికే నాన్నగారు చెప్పారు కదా, ఆకాశంలోకి వెళ్తే ఆకాశంలోకి వెళ్ళిపోతే సముద్రం అడుగును దాక్కుండా సముద్రం అడుగు వచ్చేస్తారని ఈశ్వరుడు ఏం చేస్తారు, ఉదయంలో దాక్కున్నాడండి, అక్కడికైతే ఎవరో రారు, సేఫెస్ట్ ప్లేస్ తీసుకు చూసుకున్నాడని చెప్పారు నాన్నగారు దానికి.
అండ్ మా ఎంత డబ్బులు పెట్టేశాడని చెప్పారు.
మా ఎంత డబ్బులు పెట్టేశాడన్నారు,
అది పట్టుకుని దాంతో జీవించేస్తారు.
అంతే కదా మరి, జ్ఞానమే అనేత గిరి రూపం ధరించన్నారు కదమ్మా, ప్రదక్షిణ చేసిన గిరిని ధ్యానం చేసిన చాలా సర్ప్రైజెస్ వండర్స్ జరుగుతాయి. మీలో సీక్రెట్ బర్డెస్ ఉండొచ్చు, ఉంటాయి కదమ్మా ప్రతి ఒక్కరికి, మరి కూడా చెప్పుకోలేదు. దీపాన్ని చూసి ఇంటి దగ్గర ఏమైనా కష్టాలు ఉంటే చెప్పుకోండి అన్నారమ్మ నాన్నగారు. జ్యోతి దర్శనం అయిన తర్వాత ఇంటి దగ్గర ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు ఆ సీక్రెట్ బర్డెన్స్ అన్ని కూడా తొలగించమని ప్రార్థించమని చెప్పారు అమ్మ
నాన్నగారు.
ఉపయోగం కదా ఈ మాటలన్నీ కూడా, మరి ఇప్పుడు జ్యోతి కూడా
అవునండి, అవును
ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు సాధనలోనే అన్ని అడ్డు కదా, దేహం నేననే తలంపే కదా మనకు పెద్ద అడ్డు మనకి, ప్రార్థిస్తే సరిపోతుంది అన్ని
పోతాయి.
పెద్ద అడ్డు అదే అది వచ్చాక కదా ఇవన్నీ వచ్చినాయి, ఇక
వదిలించేస్తే చాలు.
అంటే అదే ఈ మాట చదువుకున్న తర్వాత నాన్నగారు మాకు ఇంకేం కావాలి, ఈ దేహ బుద్ధి అనేది దేహం నేననే తలంపు నుంచి బయటపడేయండి, దాన్ని
తొలగించే చాలు.
జ్యోతి రోజుని చెప్పారు కదా, క్లూ చెప్పారు, ఇంతవరకు ఎప్పుడో చెప్పారు, అది మా బర్రలకు అర్థం అవ్వలేదు, ఇప్పుడు తెలుస్తున్నది. ఇప్పుడు మరి మీరు ఈ బుద్ధిని ఇచ్చారన్నమాట, అందరికీ ఉపయోగపడుతుంది పాయింట్ అని చెప్పేసి అనిపించింది. తొలగించే ప్రార్థించాలి అంటే ఆయన కరుణామయుడు ప్రేమమయుడు రమ్మ, అనుగ్రహానికి అనుగ్రహించడానికి వచ్చిన వాడే ఆయన. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి అంటే ఆడంబరంగా మాట్లాడటం మానేయాలి, ఆడంబర జీవితాన్ని స్వస్తి చెప్పాలని కూడా చెప్పారు మా
నాన్నగారు. టైం ఉంది ఎందుకంటే సింప్లెస్ట్ ఆఫ్ ది సింపుల్ అండి ట్రూత్, సింప్లెస్ట్ ఆఫ్ ది సింపుల్ మోస్ట్ న్యాచురల్. సో నువ్వు న్యాచురల్ స్టేట్ లో నువ్వు ఆడంబరంగా ఉండి న్యాచురల్ స్టేట్ ఎలా పొందుతావు?
పొందలేం కదమ్మా మరి, పొందలేం కదా మరి, దానికి దూరం అవ్వాలి కదా, అంటే తలంపు దగ్గర కదా, బాహ్యంగా కాదు కదా.
అవును
కదా, తలంపు అంటే అందుకే కదా నాన్నగారు చెప్పారు, నీకు వచ్చే ఆలోచన దేహబుద్ధి పెరుగుతుందా దేహబుద్ధి తగ్గడానికి వస్తుందా
తగ్గుతుందా
అది చూసుకోండి, మీరు పని చేసినప్పుడు మాట మాట్లాడేటప్పుడు ఆలోచన వచ్చినప్పుడు చూసుకోండి అనేవారు. అని ఒక మళ్ళీ నాన్నగారు ఏం చెప్పేవారంటే, ఏమైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఎవరు ఎదుర్తోండి, ఎదట వారికైనా ఉపయోగపడాలి నీకైనా ఉపయోగపడాలి,
నీకైనా ఉపయోగపడాలి, అవును,
లేకపోతే మాట్లాడొద్దని కూడా చెప్పారు మా నాన్నగారు.
అవునండి, అవును అవును.
అది అనవసరం అనుకున్నప్పుడు ఆ మాట ఆఫ్ చేసేస్తున్నారు, ఎందుకులే మామూలు, ఎందుకు వాళ్ళకి ఉపయోగం ఉండదు మనకు ఉపయోగం ఉండదు ఎందుకులే అని చెప్పేసి తలం చదువు ఆఫ్ చేసేస్తున్నారు కదా, మరి చెప్పడం ఆచరణ జరుగుతుందన్నమాట,
పెట్టించడం.
ఒకసారి నాన్నగారు అన్నారు రక్ష రమణుడు అన్నారు, ఇలాగ రాసేసుకున్నా ఇబ్బంది వదిలేసాం, ఇదేసారి రాసేసుకున్నా వదిలేసాం వాటిని. తర్వాత ఏమనిపిస్తుందంటే రక్ష రమణుడు ఒకసారి రాసిచ్చాను, మళ్ళీ పరిచయం రోజు రాసే ఒకటి అలవాటు కదా, రక్ష రమణుడు రాసిచ్చారు, పలానా సంవత్సరంలో రాసిచ్చారు, మరి నన్ను తలంపు దగ్గర కదా రక్షించవలసింది నాన్నగారు మీరు.
ఎక్సలెంట్ ఆంటీ,
తలంపు దగ్గర కదా నాకు లిఫ్ట్ ఇవ్వాలి, తలంపు దగ్గర కదా నాకు లిఫ్ట్ ఇవ్వాలి, అక్కడ కదా నన్ను సేఫ్ ఉంది,
అవును అవును
అది నాకు చెయ్యాలి నాన్నగారు. ఇప్పుడు మీరు మేము ప్రార్థిస్తున్నాను నాన్నగారు రాశారన్నమాట. నాన్నగారు చదివేసేసి ఇలా పెట్టేసుకుని కళ్ళు మూసేసుకుని అన్నారు. ఇప్పుడు ఆచరణ రూపంలో చూపిస్తున్నారు అన్నమాట.
భలే ఉన్నాయంటే మీ టిడ్బిట్ కాన్వర్సేషన్స్ గురువు గారితో.
ఏమోనమ్మా మరి అది చెప్పాక మనకు తెలియకుండా ఏదో చేస్తారని మరి మనకు తెలియదేమి.
నాకు ఏమీ తెలియదు అన్న సంగతి
ప్రశ్నించలేదు అనుకుంటున్నాను. ఇంకా నువ్వు భగవాను కదేంటే మరి నువ్వు ఇంకా ప్రశ్నించలేదు అనుకుంటున్నాను. భగవాన్ ప్రశ్నించి చేశారు అనేవాడు అప్పుడు ఉన్నాడు కదా అన్నారు కదా భగవాను.
యాక్చువల్గా ముద్ద చేస్తున్నారు
భగవాన్. మనోనిగ్రహం ఉండాలని చెప్తారు కదా, ప్రతి దానికి మనోనిగ్రహం లేకపోతే కుదరదు కదమ్మా. దీని భగవాన్ ఏం చెప్పారంటే మనోనిగ్రహం ఎవరి జన్మ హక్కు కాదని చెప్పారు భగవాన్. అది సాధించిన కొద్ది మంది కూడా దానికోసం ఎంతో కృషి చేసిన వారే అన్నారు. అంతే కదమ్మా మరి ఇప్పుడు ఏ చూస్తే కావాలనిపిస్తుంది కదా మనసుకి.
అవునండి అవును.
అది
వెరీ వెరీ ట్రూ అంటే అది జన్మ హక్కు కాదు, అది నువ్వు అర్న్ చేసుకునేది. ఎందుకంటే అంటే ఇంద్రియాల ద్వారా బాహ్యముఖం అయిపోయి అంటే బహిర్ముఖం అయిపోయే మనసుని నువ్వు అంతర్ముఖం చేయడానికి ఎంతో కొంత కృషి లేకుండా అది అంతర్ముఖం అవ్వదు. ఎందుకంటే ఎదురెదుతున్నావు నువ్వు, అంత కృపతోనే అంత కృపతోనే జరుగుతుంది. కానీ మీరన్నట్టు ప్రారంభం ప్రీ డిటర్మిన్డ్ కానీ నీ ఎఫర్ట్ అంతా ఇక్కడే కదా అంటే
అది అక్కడే కదా మరి
సాధన ఇక్కడే కదా.
ప్యూరిటీ అని కూడా చెప్పేవారు బాగా నాన్నగారు. ఈ రెండు మాటలు బాగా చెప్పేవారు కదా నాన్నగారు. పవిత్రత లేకపోతే మంచి ఆలోచన రాదని చెప్పేశారు కదా మా నాన్నగారు.
అవునండి అవును అవును
చెప్పేశారు కదా నాన్నగారు. నాకు మరి ఒక మేధావుతో ఒక గంట కాలక్షేపం 100 పుస్తకాలు చదివిన తో సమానం అంటమ్మా.
అవునండి అవును.
పురుషుడితో ఒక గంట కాలక్షేపం చేస్తే 100 పుణ్యక్షేత్ర సందర్శనంతో సమానం అంట.
ఎంత మహాభాగ్యం అంటే ఇది
నాన్నగారు. మరి
గంట అంటే ఒక గంట మన దీనికి
వస్తుందమ్మ. పోస్ట్ ఆఫీస్ మీటింగ్ లో చెప్పారన్నమాట మీరు ప్రతి ఆదివారం ప్రవచనాలకు మేము వస్తున్నామని చెప్పేసి ఎవరు అహంకారం పెంచుకోవద్దు, గర్వం పెంచుకోవద్దు, మీ తెలివితేటలతో మీరు రావటం లేదు, ఈశ్వరుడు తీసుకొస్తే వస్తున్నారు. జిన్నూరులో ఇంతమంది ఉన్నారు అందరున్నారా
ఈశ్వరుడు
మీరు అని చెప్పేసి అని మీరు ఇక్కడికి వచ్చిన గంటలే మీకు కూడా వచ్చే గంటలు. ఇక్కడ వచ్చి 2-3 గంటలు కూర్చుంటున్నారు కదా, అవి ఆ గంటల్ని రోజుల్లో పెట్టుకోండి, వారాల్లో చూసుకోండి, నెలలో చూస్తూ అవుతా చూసి ఇవే నిజమైన గంటలు మీకు, ఇదే నిజమైన కాలం మీకు కూడా వచ్చే కాలం. పోస్ట్
ఆఫీస్
అదే కదా ఆ మాటలు గుర్తొచ్చి మరి ఎవరికి వాళ్ళు.
అది మాత్రమే మనకు ఉపయోగపడేది, మిగతాదంతా కూడా ఐ మీన్ మనకు సహకరించేది ఏం లేదు కదా అంటే. ఒక్క జ్ఞాని సమక్షం ఆయన మాట ఆయన చూపు ఆయన సమక్షం.
అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా మరి కాల రూపంలో నేనున్నాను, కాలాన్ని గౌరవిస్తే గౌరవించినట్టు కాలాన్ని గౌరవపరిచినట్టు కృష్ణుడు కూడా చెప్పాడు కదమ్మా. ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు, కాలం పెద్ద డాక్టర్ అని చెప్పారమ్మా. కాలం మాత్రం గాయం అంటూ లేదని చెప్పారు.
లేదు కరెక్ట్ అంటే కరెక్ట్
వచ్చినా సరే కాల ప్రవాహంలో అన్ని కూడా
కాల ప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాయి.
కాలము పెద్ద డాక్టరు అని చెప్పారు మేడం.
అవును
మాత్రం గాయం అంటూ లేదు, కాలమే పెద్ద కాలం పరిష్కారం చేయలేదు ఏది లేదు అని చెప్పారనమాట.
లేదు కరెక్ట్ అంటే కరెక్ట్ కరెక్ట్
అంతే కదా మరి. వేళ ఉన్నది రేపు ఉన్నట్లేదు కదా, మనం చూస్తున్నాం కదా మరి అన్ని కూడా రియల్ గా చూస్తాం ఇప్పుడంతా. ఈ పాయింట్ ఒకటి చెప్పుకుని మూవింగ్ చేసుకోవచ్చు మనం. మన నోరంటే శివ 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 అంటుందంట, ఇంకా గుండెదే శివ శివ అంటలేదండి మన దగ్గరికి.
ఎలాగా మళ్ళీ చెప్పండి.
నోరు శివ శివ అంటుంది, గుండె ఇంకా శివ శివ అంటలేదు, నోట్లో శివుడు ఇంకా గుండెలోకి దిగలేదు. నాన్నగారు నాన్నగారు అనేస్తున్నాం మరి, అందరూ నాన్నగారు నాన్నగారు అనేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మరి, ఉదయంలో చూస్తున్నాం మరి, ఎవరికి తెలుస్తుంది కదమ్మా.
అంటే నోట్లో ఉన్న శివుడు, నోట్లో ఉన్న నాన్నగారు హృదయంలో దిగిపోతే ఇంకా మాటలు ఉండవు.
వాళ్ళనే కదా ఆయన ఉద్దేశం అంతా. మరి
మనోమానం వచ్చేస్తుంది, నోటికనవడం కాదు మనోమానం వచ్చేస్తుంది.
అది నాన్నగారు ఒక మాట చెప్పారు, నోటి నువ్వు చెబుతుంటే నాకు అలా వస్తుంది, వాక్ మౌన అభ్యాసం చేయగా చేయగా మనోమౌనం సిద్ధిస్తుందని చెప్పారు మా నాన్నగారు.
అవును అవునండి.
నోరు శివ శివ అంటుంది, ఇంకా గుండె శివ శివ అనటం లేదు. నోట్లో శివుడు ఇంకా గుండెలోకి దిగలేదు, గుండె శివ 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 అని స్పందించాలి, ఇంకా అప్పుడు జ్ఞానం వస్తుందండి మనకి.
బాగుందండి.
నాన్నగారు నాన్నగారు ఎలా అంటున్నావు మనం మనం తరచు చూసుకోమని అసలు చేస్తున్నారు గురువు గారు ఇక్కడ, అంతే కదా. మరి దీనికే భగవాన్ ఒక చోట ఏం చెప్పారంటే, ఒక భక్తులు అడుగుతారన్నమాట, భగవాను విగ్రహారాధన చేస్తున్నాను, విగ్రహారాధనతో రామ కృష్ణ నామం కూడా జోడించొచ్చా అని అడిగారు భగవాన్. అంటే భగవాన్ ఏం చెప్పారంటే, జపము మానసిక జపము ధ్యానానికి దారితీస్తుంది అని చెప్పారు.
అవును అవును.
కానీ మనస్సు మంత్రము ఏకమైతే ఇక్కడ ఉందన్నమాట క్లూ అంటారు, పూజా స్వరూపం తెలుస్తుంది అన్నారు. మనస్సు మంత్రము ఏకమైతే పూజా స్వరూపం తెలుస్తుంది అన్నారు. పూజిత వస్తువులో లేని ఒకటివే నిజమైన పూజ అని చెప్పారు భగవాను. ఇప్పుడు హృదయం స్పందన కదా నాన్నగారు ఇక్కడ మరి దీన్ని సరిపోయింది కదా మరి అక్కడ స్పందిస్తున్నప్పుడు కదా నీకు జ్ఞానం వస్తుంది అన్నారు. మనం చేసే మనసు మంత్రం కలిస్తేనే కదా మరి పూజిత వస్తువులకి, అంటే ఆ హృదయం దగ్గర మనసును ఉంచి స్మరిస్తేనే కదా మనం.
అవును అవును.
అది అప్పుడే కదా ఏక వస్తువు దర్శనం ఇచ్చేది, అప్పటివరకు దర్శనం ఇవ్వదు కదా. ఇక్కడ మనల్ని హెచ్చరిక చేస్తున్నారు నాన్నగారు భగవాన్ మనకి, అంటే చేసేటప్పుడు రామ రామ అనొచ్చు, కృష్ణ నాన్నగారు నాన్నగారు అనుకోవచ్చు,
చూస్తున్నాయా
లేదా మనసు మంత్రం చూసుకుంటున్నాయా లేదా అది చూసుకోమని చెప్పారు. దీనికి ఉదాహరణ నోటు చెప్పారనమాట, టాబ్లెట్ నోట్లో ఉంచుకుంటే మనకు జ్వరం తగ్గదు, అది లోపలికి వెళ్ళి ఇంకా అయితే అప్పుడు కదా అది పనిచేసి మనకు జ్వరం తగ్గుతుంది అని ఒక మాట అంటే భవరోగాలకి మందు అన్నారన్నమాట. భవరోగాలకి మందు భగవంతుని ప్రేమించటమే
అని చెప్పి చెప్పారు. అద్భుతం. సో ఇంకా చాలా ఉంది, ఇంకో సెషన్ మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. థ్యాంక్ యూ ఆంటీ
అరుణాచలు నాన్నగారు నాన్నగారు నాన్నగారు.